విశేషాలలో మనం నిన్నటి వరకు స్వామివారి బృందావన ప్రవేశం ఎలా చేశారు, ఆ బృందావనంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఏమిటి అంటే మనకి భాగవతం ఒకటి చక్కగా బోధించేటువంటి తత్వం ఏమిటంటే మనం ఎక్కడ అనుభవించవలసి ఉన్నా కానీ కర్మలు అనేటువంటివి తప్పించుకోవడం అనేటువంటిది అది ఎవరికీ సాధ్యం కాదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని మనకి వేదాంతం ఒక మాట ఉంది. అంటే మనం కనుక అనుభవించవలసింది ఏది అనుభవించవలసి ఉన్నదో అది ఎక్కడ ఉన్నా కానీ అది అనుభవించి తీరవలసిందే. రాక్షసుల మీద ఉండేటువంటి వారు ఇలా దాడి చేస్తున్నారు కదా, వారి నుంచి ఎలా రక్షించుకోవాలనే ప్రయత్నంలో ప్రదేశాలు మారుతున్నారే కానీ అక్కడ ఉండేటువంటి దోషాలైతే తప్పడం లేదు. మనం ఎంత దూరం వెళ్ళినా మనస్సు అనేటువంటిది ఒకటి మన వెంట వస్తుందనేది మరి ప్రతి వారం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళిన ప్రతి చోటకి మనస్సును పట్టుకెళ్ళకూడదు. మనస్సును పట్టుకెళ్ళామనుకోండి అక్కడ అవి చేసే విచిత్రం అంతా అయిందాక. దాన్ని ఏమంటారంటే మనస్సు కోతి లాంటిది అని ఒక మాట చెప్పారు. దానికి మనకు వేదాంతులు ఏం చెప్పారంటే ఒక ఉపమానం, మనస్సు కోతే. ఈ కోత ఏం చేస్తుంది అంటే మద్యం తాగుతుంది, మంట తొక్కుతుంది, ఆ తర్వాత పేరు కరుస్తుంది, విపరీతంగా ప్రవర్తిస్తుంది అని మనకి మహాత్ముని మనస్సు యొక్క విశేషాన్ని తెలియజేశారు. అంటే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మరి మనస్సుని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే అవుతుందా అంటే మనస్సుని ఎవరికి అర్పణ చేస్తే, అంటే ఇంత ఇబ్బంది పెట్టే కోతిని కూడా ఆడించేవాడు అప్పుడు ఉంటాడు ప్రపంచంలో మనం చూస్తున్నాం. కానీ విచిత్రం ఏమిటంటే మనిషి కోతిని ఆడిస్తున్నాడు, ఓ పులి నోట్లో చేపెట్టి బయటికి తీస్తున్నాడు, ఒక సింహం చేత ఆ వైపు నుంచి ఈ వైపుకి ఓ చిన్న రంధ్రంలో నుంచి ప్రయాణం చేయిస్తున్నాడు, కానీ అతడిని అతడు ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియడం. జంతువుని కంట్రోల్ చేయగలుగుతున్నాడు కానీ తనని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా, నేను నియంత్రణలో ఉండడం ఎలాగా, ఇన్నింటినీ నడిపించగలిగిన వాడు తనని తాను నియంత్రించుకోలేకపోతున్నాడు. తనని తాను నియంత్రించుకోవడానికి ఇన్ని మార్గాలు చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం అని 9 రకాల మార్గాలు చెప్పారు. నీకు ఎక్కడ రుచి కలిగితే దానిలో మనస్సును బయట విషయాల్లోకి పోనివ్వకుండా దాని మీద నిలబెట్టు. శ్రవణం మాత్రమే చేయగలవా? శ్రవణం శ్రద్ధగా చేయి. పోని భగవంతుడి గురించి పాడగలవా? అదే భక్తి శ్రద్ధలతో చేయి. ఎక్కడా కూడా భక్తి లోపం ఉండకూడదు, శ్రద్ధలో మనం లోపాన్ని చూపించకూడదు. కాబట్టి అక్కడ యమున అనే తీరం దగ్గర కూడా రాక్షసులు రాక తప్పలేదు అని నిన్న మనకి ఒక సూచన చేశారు భాగవతంలో. యమునా తీరంలోనే వత్సాసురుడు అనేవాడు ఒకడు వచ్చాడు, అలాగే ఇప్పుడు రెండోవాడు ఎవరు వచ్చారు, బకాసురుడు అనేవాడు వచ్చాడు. ఈ బకుని యొక్క చెల్లెలే పూతన భాగవతంలో. అంటే దంభము అనేటువంటి దానికి దగ్గర సంబంధం దేనికి ఉంటుందంటే అవిద్యకు ఉంటుంది. గర్వము అనేటువంటి పొర ఏర్పడితే మానవుడు జ్ఞానాన్ని కోల్పోతాడు. అజ్ఞానైన మృగ జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ, భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా అజ్ఞానైన మృతం జ్ఞానం. మనం చేయవలసింది ఏమిటి అంటే తొలగించడమే, కొత్త తెచ్చుకోనక్కర్లేదు. కొత్తదేది తెచ్చుకోనక్కర్లేదండి, ఏది కావాలో అవన్నీ భగవంతుడు ఇచ్చాడు మనకి. చూడడానికి కళ్ళేం కొత్తగా తెచ్చుకోలేడు, వినడానికి చెవులేం కొత్తగా తెచ్చుకోలేదు, మాట్లాడడానికి నోరేం కొత్తగా తెచ్చుకోలేదు, కర్మలు చేయడానికి చేతులు కాళ్ళేం కొత్తగా తెచ్చుకోక్కర్లేదు. ఏమంటే ఇప్పుడు ఇవన్నీ ఏ కాశీ వెళ్ళి తెచ్చుకున్నాం, ఏ తిరుపతి వెళ్ళి తెచ్చుకున్నాం, కళ్ళు ఏమైనా కాశీలో దొరికాయా, మన కాళ్ళు ఏమైనా సరే ఫలానా తీర్థయాత్రలో తెచ్చుకున్నామా, పరమాత్మే ఇచ్చేది ఇవన్నీ మనకి అవకాశం. వీటిని ఆయన వైపుకు నడుపుకోవడమే మనం చేయవలసినటువంటి సాధన. అంటే ఎవరికి మనం సరెండర్ కావాలి, శరణాగతి ఎవరిని చెందాలి, ఈ విషయం మీదే మనకి మహాత్ములు ఇవో ఇన్ని గ్రంథాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు, ఇన్ని కీర్తనలు ఎందుకు రావాల్సి వచ్చాయి అంటే మన మనస్సు నిలబడడం కోసం. అన్నమాచార్యుల వారు అన్ని కీర్తనలు రాశారు, 32,000 సంకీర్తనలు దాదాపుగా. ఇన్ని వేల సంకీర్తనలు రాసిన ఆయన ఉన్నాడు, ఒక్క సంకీర్తన చాలదా, ఉద్దికైనను రక్షింపగా అన్నాడు ఆయన. స్వామి నా మనస్సు నిలవక ఇన్ని రాశాను కానీ ఒక్కడ చాలదాని మీద రాసింది అన్నాడు ఆయన. అలాగే 9 మార్గాల్లో ప్రయాణం చేయాలండి భక్తిలో అంటే 9 మార్గాలు చేయగలిగితే పర్వాలేదు, కనీసం ఒక్క మార్గంలోనైనా మనస్సు చెదరకుండా చూసుకోండి. 9 మార్గాల్లో ప్రయాణం చేయాలి కదా అని శ్రవణం కూడా ఏది కాస్త అటు ఇటుగా చేసి, పాట కూడా అటు ఇటుగా పాడేసి, అంటే చేసే పనంతా కూడా సగం చేసి సగం వదిలేసి పూర్ణంగా దీనిలో నిష్ణాతులు కాకుండా ఉన్నామనుకోండి, మన వాళ్ళు చెప్తారు అటు ఈ రేవుకి అటు ఆ రేవుకి కాకుండా పోయాడండి మధ్యలో అంటారు. అంటే మనం చేసేటువంటి భక్తిలో ఏదో ఒకటి పరిపూర్ణంగా చేయాలి. ఆ పరిపూర్ణంగా చేసేటువంటి భక్తిలో కూడా కొన్ని అవాంతరాలు వస్తాయి. ఎందుకంటే పరీక్ష జరిగేది ఎక్కడ, పై తరగతులు వెళ్ళేవాడికి పరీక్ష తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మనం భక్తిలో కూడా ఉన్నత స్థాయికి చేరాలంటే పరీక్ష తప్పనిసరిగా ఉంటుంది. నేను ఎప్పుడు 5వ తరగతి చదువుతాననేవాడికి పరీక్షలు ఉండవు. 5 నుంచి 6 వెళ్ళాలనుకునేవాడికే పరీక్ష, 10 నుంచి ఇంటర్ వెళ్ళాలనుకునేవాడికే పరీక్ష. అలాగే మనం కూడా భక్తిలో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళేటప్పుడు ఈ మార్పులో పరీక్షలు జరుగుతాయి. యమున అనే తీరంలో వత్సాసురుడు వచ్చాడు, రెండోవాడు బకాసురుడు వచ్చాడు. విచిత్రం ఏమిటంటే భాగవతంలో ఈ రెండు లీలలు జరిగినప్పుడు అక్కడ దేవతలు పుష్పవర్షాన్ని కురిపించాడు. వత్సాసురుడు స్వామివారిని చంపినప్పుడు పుష్పవర్షం కురిసింది. ఇప్పుడు బకాసురుడిని కూడా, బకాసురుడు అంటే వీడి బకం అంటే కొంత, మళ్ళీ బకాసురుడు అంటే మీరు భారతంలోకి వెళ్ళకండి, ఆ బకాసురుడు వేరే వాడు తిండికి బాగా సంబంధించినటువంటి వాడు అన్నమాట. అది మనకు మహాభారతంలో వస్తుంది. ఇదేమిటంటే బకాసురుడు తెచ్చి మళ్ళీ భాగవతంలో పెట్టారనుకోకండి, బకము అంటే కొంగ. ఆ కొంగ రూపంలో వచ్చిన వాడిని స్వామివారు సంహారం చేశారు. అది ఎలా జరిగింది, ఇక్కడ పుష్పవృష్టి ఎందుకు కురిపించారు, ఇది మనం చాలా చక్కగా కొద్దిగా విచారణ చేద్దాం. స్వామివారు మృగపడ్డా కానీ రాకాసి కొంగ గొంతుని దాటి స్వామివారు లోపలికి పోలేదు. అలాగే బకాసురుడి యొక్క కంఠం ముందు భాగం ఈ దౌడలు కాలాగ్నిలాగా మండిస్తూ స్వామివారు విక్రంపించాడు. ఆ గోపాలపాలుడు నిప్పు ముద్దలాగా అనిపించాడు ఈ బకాసురుడికి. విజయం సాధించే ప్రయత్నంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు అంతటి వాడికి తండ్రి కదా స్వామి, మహామహిమ కలిగిన అతడు మృంగుడు పడడం లేదని ఆ బకాసురుడు కృష్ణుడిని మళ్ళీ బయటకు వెళ్ళగలిగాడు. అలా కృష్ణుడు బయటపడడం చూసి లోకమంతా సంతోషించింది. అలా బయటికి కరికి వేసిన కృష్ణుణ్ణి ఆ కుక్కెల రక్కసి ముక్కుతో పొడిచి చంపాలని భీకరంగా అరుస్తూ నోరు తెరిచి ముందుకు దూకాడు. కలహానికి కాలు దువ్వే ఆ కొంగ ముక్కు యొక్క రెండు భాగాలని కృష్ణుడు రెండు చేతులతో చీరుస్తూ గట్టి పరకను ఎలాగైతే చీరుస్తామో తేలిగ్గా అంత తేలిగ్గా బకాసురుణ్ణి చంపేశాడు. ఇలా బకాసురుణ్ణి చంపగానే కృష్ణుడి పైన దేవతలు సంతోషంగా రకరకాల పూలవాళ్ళు కురిపించారు. అంటే అర్థమేమిటి, దైవము మనకు రాక్షసుని జయిస్తూ ఒక సూచన చేస్తున్నాడు. మొట్టమొదటిది సత్వగుణంలో వచ్చేటువంటి బంధాన్ని మీరు దాటండి, ఏమండి మీరు భాగవతానికి రాలేదు, ఏమండి ఇలాంటి వరలక్ష్మి వ్రతానికి రాలేదు, ఏమండి ఈరోజున కేదారేశ్వర స్వామి వ్రతానికి రాలేదంటే మనం బయట ఉండే కారణాలు సాత్వికమైన కారణాలు చెప్తాం. ఆ సాత్వికమైన కారణాలు ఏమిటి? మా అమ్మాయి వచ్చిందనో, మా అల్లుడు వచ్చాడనో, లేకపోతే మా దగ్గర బంధువులు ఏదో కార్యం జరుగుతుందని ఇవన్నీ మనం చెప్పుకొచ్చేస్తాం. కానీ ఇవన్నీ సామాన్యాలే. సామాన్యం కూడా పట్టుకోండి, కానీ ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోండి, కానీ విశేషానికి ప్రాధాన్యత ఇవ్వండి. కాబట్టి మనస్సు అనేటువంటిది మాధవార్పితముగా మనని మానవసుకి వనదుర్గ చంద్రికా వైభవము అని భాగవతం చెప్తుంది. మనం ఎంత కలిగినా భగవంతుడి వైపుకు మనస్సు వెళ్ళకపోతే ఎన్ని భోగాలున్నా అడవిలో కాల్చినటువంటి వెన్నెల వల్ల ప్రయోజనం ఎంతో, భగవంతుడికి సమర్పింపబడకుండా ఉన్నటువంటి మనస్సు వల్ల కూడా అంతే ప్రయోజనం. అందువల్ల మనకు చక్కగా భగవంతుడికి అవకాశం ఇచ్చాడు కనుక జారవించుకోకుండా ప్రయత్నం చేయాలి. మరలా మరలా వస్తుందా అవకాశం? మరలా మరలా ఈ మానవ జన్మ వస్తుందా? రాదు. అందుకని ఈ బకాసురుని కూడా స్వామి చీల్చి, ఎప్పుడైతే బకము అంటే నేను చెప్పుకున్నాం కదా దొంగ ధ్యానం, అంటే కర్మని మాత్రమే భగవంతుడి వైపు చేస్తూ ఇంద్రియాలతో విషయాలని ఆలోచించేవాడే బకాసురుడు. చేత్తోనేమో పూజ చేస్తూ ఉంటాడు, ఇది కర్మ. ఎలాగా? బహుడు ధ్యానం చేసినట్టుగా. బహుడు ధ్యానం చేస్తున్నాడు పైకి, కానీ లోపల ఏమాలోచిస్తున్నాడు? మనం నేను ఒక ఉపమానం చెప్పుకున్నా, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరణ్. ఇప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ధ్యానం చేస్తున్నాయి. మరి మనస్సు ఏం చేస్తుంది? కృష్ణుడు ఎప్పుడు వస్తాడా చంపేద్దాం, కృష్ణుడు ఎప్పుడు వస్తాడా చంపేద్దాం, కృష్ణుడు ఎప్పుడు వస్తాడా చంపేద్దాం, ఇదే ఆలోచన. చూసేవారికి ఏమనిపిస్తుంది? ఎంత గొప్పగా ధ్యానం చేస్తున్నాడండి, ఈ కొంగలాగా ధ్యానం చేసే రోజు నాకు ఎప్పుడు వస్తుందో కదా అని అనిపిస్తుంది. కానీ లోపల విషయాలు ఏం చేస్తున్నాయి? అంతరేంద్రియమైన మనస్సు ఏం చేస్తుంది? దోషాలోచన చేస్తుంది. ఈ దోషాన్ని ప్రపంచం తెలుసుకోలేకపోయినా పరమాత్మ తెలుసుకుంటాడు. రేపు రొద్దున మనం ప్రపంచానికి కాదని సమాధానం చెప్పేది పరమాత్మ దగ్గర సమాధానం చెప్పాలి. లోకం దగ్గర కళ్ళు మూయొచ్చు, నేను ధ్యానం చేశానండి ఇంతవరకు అని లోకాన్ని మనం అడగించవచ్చు, కానీ పరమాత్మ దగ్గర మాత్రం రేపు ఆ పప్పులు అడుకో. మనం ఎలా చేస్తున్నామో, ఏది మనస్సులో పెట్టుకు ఆచరిస్తున్నామో అవన్నీ గుర్తెరగలిగిన వారు పరమాత్మ. అందుకని విష్ణువుడి దగ్గర భగధ్యానము ప్రపంచం దగ్గర కుదురుతుందేమో కానీ పరమాత్మ దగ్గర కుదరదు. ప్రపంచమే ఉంటుంది, ఆ కొంగ చూడండి ఎంత బాగా ధ్యానం చేస్తుందో అంటుంది కొంగ. పరమాత్మే ఉంటున్నాడు, ఇది కర్మ అయితే చేస్తుందే కానీ లోపల మనస్సు మాత్రం దుష్టత్వంతో కూడుకొని ఉన్నది, కాబట్టి ఇది ఉండడానికి వీలు. దాన్ని కూడా అంటే లోపలుండే ఆంతరింగికమైనటువంటి విషయము తెలిసినటువంటి వారు ఎవరంటే పరమాత్మ. ఆయన వెంటనే దాని ముక్కుని చీల్చేశాడు. ఎప్పుడైతే బకాసురుణ్ణి చంపాడో అప్పుడు రకరకాల పూల వాళ్ళు కురిపించాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలు ఎలా సచేతనాలు అవుతాయో అలాగే బలరాముడు మొదలైనటువంటి గొప్ప బాలులందరూ కూడా చక్కగా మేము ఆనందంగా ఇప్పుడు ఈ కృష్ణుడి రాకతో బ్రతికాం. అంటే వాళ్ళందరూ కోరుకునేది ఏమిటంటే కృష్ణుడు యొక్క సమాగమం, అంటే భగవంతుడితో కలయిక. భగవంతుడితో కలయిక లేకపోతే వారికి జీవితం వృధా. దేవుని అంత ప్రీతిగా చూడరు. గోపాలుడు కానీ గోపికలు కానీ వీళ్ళందరూ పరమాత్మ యొక్క వైభవాన్ని వారు కనులారా చూస్తున్నప్పుడే వారికి ఆనందం. లేదు పరమాత్మతో కూడినటువంటి రోజు వచ్చిందనుకోండి, ఆ రోజున బ్రహ్మదేవుడిని కూడా తిట్టుకునేవారు, అనవసరంగా ఈ రోజును మార్చిచ్చావు స్వామి, ఈరోజు భగవంతుడితో కలయిక కుదరలేదు, భగవంతుడి విచారణ జరగలేదు, భగవంతుడితో కూడి ఆడి ఉండేటువంటి అవకాశం మాకు కలగలేదని బాధపడేవారు. కాబట్టి ఇక్కడ నిరంతరం భగవత్ సమాగమం. అందుకనే విషయాసక్తుడైనటువంటి వాడు కర్మలా చేస్తాడు, ఎవరైతే విజ్ఞాని జ్ఞాని అయి ఉంటాడో అతడు భగవంతుని గురించి విచారణ చేస్తాడు. విషయాసక్తుడేమో ప్రపంచం గురించి ఉంటుంది అతనికి ఆలోచన, కానీ జ్ఞానికి దేని మీద ఉంటుంది? పరమాత్మ ఏది ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్వామివారికి ఆపదలు వచ్చినట్టే వచ్చి గడిచిపోతున్నాయని అనుకున్నారో వీళ్ళందరూ బకాసుర వధ గురించి తమ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత పెద్దలందరూ చెప్పుకున్నారు. చక్కగా ఈయన అనుకున్నారు, ఆపదల మీద ఆపదలి పాపన చెంది తొలగిన్ ఈ అర్భకుపై వేయబడిన కలులు దహనుని వైపున శలభముల పగిది పడిది ధరిత్రిన్. అంటే ఆపదల మీద ఆపదలు, ఒకటి వదిలితే ఇంకో ఎన్నో ఆపదలు ఈ పిల్లాడిని చేరుతున్నాయి, కానీ కలులు దహనుని వైపున శలభముల పగిది పైడి. ఒక దీపం మీదకు వెళ్ళేటువంటి కీటకాలు అక్కడ ఏదో విశేషమైనటువంటి ప్రకాశం ఉంది కదా అని పెడతాయట, మిడతలు దోమలు మొదలైనటువంటివి ప్రకాశం వైపుకు పెడతాయి.
ఆ ప్రకాశం వైపుకు వెళ్ళినటువంటి మిడతలు దోమల పరిస్థితి ఏమవుతుంది? దీపము ఆ అగ్నికి అవి మాడిపోతాయి, అంటే అగ్ని శిఖల మీద పడిన శలభముల వలె మాడిపోతాయి. అలాగే పరమాత్మ మీద ఈ ఆపదలని కూడా అలాగ ధరిత్రి మీద వీళ్ళు కూలిపోయారు రాక్షసులందరూ అని చెప్పుకున్నారు గోపికలందరూ. సరే, ఈ కృష్ణుడు రాముడు బలరాముడు ఏం చేస్తున్నారు? చక్కగా వాళ్ళ చేత ఆటలాడిస్తున్నారు. మనందరం ఆటలాడుకుందామా అని వాళ్ళ చేత వారధి కట్టిస్తున్నారు. మనమందరం కోతులమట, మనం సముద్రానికి వారధి కడతామా అని. సముద్రానికి వారధి అంటే ఏంటి? భగవంతుడు ఆడించే ఆటల్లో ఇదే గొప్ప అనుకోవడానికి లేదండి. మొన్న మనం చెప్పుకున్నట్టుగా అందరికీ ఒకే రకమైన వైద్యం ఉండదు గురుదేవుడి దగ్గర. అది ఎవరికి ఏ విధమైనటువంటి వైద్యం చేయాలో అది వారికే తెలుసు. ఈ రోజున వారికి చేశారు కదా అని నేను సొంత వైద్యం మొదలెట్టాను అనుకోండి, అది పని చేయకపోగా వికటిస్తుంది. కాబట్టి ఎవరికి ఏ పని చెప్తారో ఆ పని ద్వారానే తరించడం ఉంటుంది. ఇంకోటి అక్కర్లేదు వారికి. అలాగనే ఏమండి నాకు ఈ సేవ చెప్పారు, వారికి ఆ సేవ చెప్పారు, అది తేలిగ్గా ఉంది, ఇది భారంగా ఉంది, నేను ఆ పని చేస్తానంటే వారికి అది సరైనది, వీరికి ఇది సరైనది. మనం ఏం చేస్తామంటే దీనిలో కూడా తారతమ్యాలు వెతుక్కుంటూ ఉంటాం. ఆ పని నాకు చెప్తే బాగుండేది, చాలా తేలిగ్గా ఉంది, ఈ పని భారంగా ఉంది, ఇది నాకు అప్ప చెప్పారే గురుదేవులు అనిపిస్తుంది. ఏ కర్మ చేయిస్తే వారి కర్మ తొలగి భగవంతుడి వైపు పెడతారో ఆ పనిని గురుదేవులు చేయిస్తారు. వారికి మన పూర్వజన్మ వృత్తాంతమో తెలుసును, అనుభవించేటువంటి కర్మఫలము తెలుసును, అది ఎలా రహితమవుతుందో కూడా వారికే తెలుసు. అలాగే కొంతమందితో అనేవాడట, మనందరం కోతులము, మనం వారధి కట్టేద్దామా? వారధి అంటే అర్థమేమిటి? జ్ఞానం. ఏమండి? సర్వజ్ఞాన ప్లవేనైవ ఉద్యనం సంతరిష్యసి. భగవద్గీతలో స్వామి చెప్పారు, జ్ఞాన మార్గంలో అందరూ ప్రయాణం చేస్తారా అంటే కొందరికి జ్ఞాన మార్గం అనేటువంటి కొందరికి బాగుంటుందే కానీ ఈ కర్మలు ఆచరించేటువంటి వారికి, ఆ కర్మలోనే పరమాత్మను దర్శించే వారికి ఈ జ్ఞాన మార్గం కొద్దిగా జటిలంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు స్తోత్రాలు చదివితేనే భగవంతుడు దొరుకుతాడు అంటే, మరి మనం చెప్పుకున్నాం కదా ఏ వేదమును పఠించే నూత భుజగం ఏ శాస్త్రము చూసి అని, చెంచే మంత్రమూహించే ఏ విద్యాభ్యసనంతో చెక్కరి, మరి ఆ ఏనుగు, ఆ పోయేవాడైనటువంటి కిన్నడు, అలాగే ఒక సాలెపురుగు, ఒక కాళము అంటే పాము, ఒక హస్తి అంటే ఏనుగు, ఇవన్నీ దేని ద్వారా కరించాయి అంటే భక్తి చేత, పరిపూర్ణమైనటువంటి భక్తి చేత. అలాగని అందరికీ ఒకే మార్గం కుదరదు కదా, అందుకని స్వామి చెప్పారు మనం సముద్రానికి వారధి కడదామా. ఇంకొంతమందితో అన్నారట మనం మునులము తపచ్చేసుకుందామా, అంటే వారికి జ్ఞాన మార్గం, వీళ్ళకి తప్పవ మార్గం, ఎవరు ఏ విధంగా తరిస్తారో ఆ మార్గంలోకి తీసుకొచ్చేస్తున్నాడు స్వామివారు, మనం తపచ్చేద్దాం. సరే, ఇంకొంతమంది అలా జ్ఞానానికి ఇలా తపస్సుకి ఈ రెండింటికి కూడా కుదరలేదనుకోండి, వాళ్ళ చేత ఏం చేస్తున్నాడు? అయితే మనం గంధర్వులమట, కమ్మగా గానం చేద్దాం, పాటలు పాడేద్దాం. లోకంలో ఇతరితరమైనటువంటి పాటలు పాడడానికి బ్రహ్మాండంగా వెళ్ళేటువంటి గొంతుకులు భగవంతుడిని స్తుతించడానికి వచ్చేటప్పటికీ అపం చేయలేదు. అంటే గానం చేయడం కూడా భగవంతుడిని చేరడంలో ఒక మార్గం, కాబట్టి వీళ్ళు అందులో నిష్ణాతులు. అందువల్ల భగవంతుడు ఏం చేశాడు? కొంతమందికి గానం, గంధర్వులు మండే మనం పాడేద్దాం, ఇంకొందరు గానం కూడా చేయలేకపోతే స్వామివారికి చక్కగా ఈ నృత్యం నాట్యం ఏమంటే ఇవన్నీ కూడా మనకు ఉపచార పూజల్లో ఉంటాయి. వాద్యం ఘోషయామి, నృత్యం దర్శయామి, గాత్రం శ్రావయామి, ఆందోళికానారోహయామి, ఇలా మనమన్నీ కూడా స్వామివారికి చేసేటువంటి ఉపచార పూజలు. అంటే మీరు ఒకటి రాలేదని బాధపడకండి, ఏది మీకు వచ్చో దానిలో నిష్ణాతులు కండి. బాగా పాడగలిగిన వాళ్ళని చూసి మనం బాధపడక్కర్లేదండి, అయ్యో వాళ్ళలాగా మేము పాడలేకపోతున్నామే అని బాధపడక్కర్లేదు. కనీసం శ్రవణమైనా శ్రద్ధతో చేయగలుగుతున్నామా, అది ఒకటి చేయగలం కదా. పోనీ పాడేవాళ్ళు వినేవాళ్ళని చూసి బాధపడక్కర్లేదు, ఒక పాట పాడగలం కదా. అంటే దేని ఎందు మనకు అనురక్తి కలిగి భగవంతుడి వైపు ప్రయాణం కుదిరి మన ఇంద్రియాలు పరమాత్మ వైపుకు ప్రయాణం చేస్తాయో ఆ పనిలో మీరు బాగా శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఏ పని తక్కువ కాదండి భగవంతుని సేవలో. ఊడ్చేవాడి దగ్గర నుంచి ఊతమిచ్చేవారి వరకు సమానమైన ఫలితం ఉంటుంది భగవంతుడి దగ్గర. అయితే అక్కడ భక్తి ప్రధానం, ఊడ్చేవారు భక్తితో చేయాలి, ధనాన్ని ద్రవ్యంగా ఇచ్చేవారు భక్తితో చేయాలి. అలాగని ఊడ్చేవాళ్ళు తక్కువ, ధనం ఇచ్చేవాళ్ళు ఎక్కువ ప్రపంచంలో ఉండొచ్చేమో, వారండి ఆ అన్నదానానికి 10,000 ఇచ్చారండి, 10 కోట్లు ఇచ్చారండి, ఇది ప్రపంచం మాట్లాడుతుంది, నువ్వు ఏ భావనతో ఇచ్చావనేది పరమాత్మ చూస్తాడు. గురునానక్ గారు ఒకసారి ఆయన వీధిలో వెళ్ళి యాచన చేస్తూ ఉండేవారు, ఆయన మహానుభావుడు గురునానక్ గారు, గురుదేవుడు. ఆయన ఒక రోజున ఒక పేదవాడికి మాట ఇచ్చాడు. ఇది ఆయన అడిగాడు, స్వామి ఈ రోజున పలహారం మా ఇంటి నుంచి వస్తుంది, భోజనం మా ఇంటి నుంచి వస్తుంది. అలాగే నాయన అన్నాడు. ఇంకొంత దూరం పోయిన తర్వాత ఒక ధనవంతుడు ఒక ఆయన, స్వామి నేను ఈ రోజున ఇది ప్రసాదం మా ఇంటి నుంచి పంపిస్తాను, కాస్త మీరు స్వీకరించండి స్వామి అని అన్నాడు. మరి గురుదేవుడు కదండి, ఎవరిని కాదనలేడు. వారి దగ్గర వస్తువులు ఉంటాయి కానీ అవన్నీ పంచడానికేనండి. మన గురుదేవుల దగ్గరికి వెడితే బుట్టల బుట్టల పండ్లున్నా ఇంకేవో ఉన్నా అవన్నీ ఎవరికండి, వారు తీసుకుంటానికే అవన్నీ, వారు తినడం కోసం అవన్నీ. ఎవరు వెళితే వారికి ప్రసాదంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఇచ్చిన పళ్ళు కానీ మనం తీసుకెళ్ళినవి కానీ అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు గురుదేవుడు. అలాగే గురునానక్ గారు అనుకున్నారు, ఆ ప్రసాదం తన దగ్గరికి వస్తే తనను ఆశ్రయించిన వారు ఎవరో ఉంటారు కదా, వారికి ఇవ్వడానికి పనికి వస్తుంది. అలాగా వారు సరే బాబు అన్నారు. సరే వచ్చేశారు. ఆయన తన కుటీరానికి చేరుకున్నారు. ఈ పేదవాని క్యారేజీ, ఈ ధనవంతుడి క్యారేజీ రెండు వచ్చాయి. వచ్చేటప్పటికీ ఈ మహానుభావుడు పేదవాడి ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారేజీ తీసి అందులో ముద్ద తింటున్నాడు ఈ పరమాత్మ. ఎవరు? గురునానక్ దేవుడు. తింటూ ఉంటే ఈయన ఈ కోటీశ్వరుడు ఉన్నాడు కదండి, నా క్యారేజీ అక్కడికి చేరుంటుంది, స్వామివారికి అన్ని రకాల పదార్థాలు వాటిని ఆయన ఎప్పుడు చూసి ఉండడు, వాటి పేరు చెప్తూ నేను చక్కగా ఆయనకి దగ్గరుండి, ఇదిగోండి ఇది రసగుల్లా, ఇది మైసూర్ పాక అండి, ఇది జాంగ్రీ అండి అని ఈ పదార్థాల పేరు చెప్పి ఆయన తినడానికి ఇస్తుంటే బాగుంటుంది కదా అని ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఈయన పేదవాడి ఇచ్చిన క్యారేజీని తీసి అందులో తింటున్నాడు. అది చూసేటప్పటికి ఈయనకి కోపంతో పాటు ఒక రకంగా బాధ కూడా కలిగి, నా క్యారేజీ పక్కన పెట్టేశాడే అనేటువంటి కోపం, ఈయన ఆ పేదవాడు ఇచ్చినటువంటి భోజనం తింటున్నాడే నాకు తినడం లేదే అని ఒక రకమైనటువంటి బాధ కోపం వచ్చేసాయి. వెంటనే ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి నేను భద్రమైన పదార్థాలు పంపించాను కదా, మరి ఆ పేదవాడు ఇచ్చిన పచ్చడి మెతుకులు మీరు ఎదురు తింటున్నారు అని అడిగితే, ఆయన ఆ పదార్థానికి ఈ పదార్థానికి తేడా ఉంది, ఏముంది అది తెల్లగానే ఉంది ఇది తెల్లగానే ఉంది అన్నాం. ఏమండి పచ్చిమిరకాయల పచ్చడి ఈయన చేసినా కారమే, ఆయన చేసినా కారమే, మిరపకాయ ఎవరో వండినా కారమే కదా, మరి ఏమిటి అందులో ఉండేటువంటి దోషం మీరు ఏమిటి చెప్తున్నారంటే, వెంటనే ధనవంతుడి యొక్క అన్నాన్ని ఒక ప్రక్క, పేదవాడి యొక్క అన్నాన్ని ఒక ప్రక్క రెండు పట్టుకొని ఇలా ఆయన తన చేతితోటి కాస్త గట్టిగా ఇలా అన్నాడు అని ఇలా తీసేటప్పటికీ ధనవంతుడి నుంచి వచ్చినటువంటి అన్నంలో రక్తపు చారికలు కనపడ్డాయి. పేదవాడి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి అన్నంలో ఓ సువాసన భరితమైనటువంటి పరిమళం. వెంటనే ఆయన అన్నాడు, చూసావా నాయన, నీ ద్రవ్యము పాపముతో సంపాదించడం వల్ల నువ్వు తెచ్చిన అన్నానికి కూడా ఈ దోషం అండి. ఇప్పుడు ఇతడు బాగా కష్టపడి ఒకరిని మోసం చేయక తను శ్రమ చేసుకొని ఎంత వచ్చిందో దానితో ఇతడు శ్రమ చేసి ఈ అన్నాన్ని నాకు పంపాడు, ఇది చూడు ఎంత పరిమళ భరితంగా ఉందో, సువాసనగా ఉందో, ఈ ద్రవ్యంలో పాపం కలిసింది, పాపం కలిసినటువంటి ద్రవ్యము స్వీకరించడానికి యోగ్యం కాదు. అలాగే ఇది తీసుకునే సమయం ఒకటి వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ప్రసాద రూపంలో భక్తులకు పెట్టాననుకో, నువ్వు ఎలాగో ఒక పేదవాడు వస్తే నువ్వు ఇంటి ముందు నిలబెట్టి అన్నం పెట్టలేదు. ఇప్పుడు ఇదే పదార్థాలు ఒక పేదవాడిని ఇంటి ముందు నుంచి పెడితే, అబ్బాయి రసగుల్లా పెడతాను రా, జాంగ్రీ పెడతాను రా అని పంపిస్తావా?
పంపించు. ఇప్పుడు ఇవన్నీ నా దగ్గరికి వచ్చాయి, నేను దీన్ని వినియోగం చేస్తాను,
ఈ వినియోగం వల్ల నీ పాపం ఉపశమనం కలుగుతుంది. ఎవరో ఒక మహానుభావుడు ఒక పేదవాడు తిన్నాడు అనుకోండి, పదార్థం ఇచ్చిన వారు చల్లగా ఉండాలని మనసులో అనుకుంటే ఆ పుణ్యం నీకు చేరదా, దీనివల్ల నీ పాపం కడగబడుతుంది, కాబట్టి దీనిలో రహస్యం ఇది అని చెప్పారు. అందుకనే గురుదేవుల దగ్గర అన్నీ ఒకే రకమైనటువంటి ఒక వైద్యం ఉండదు, అంటే ఎవరు ఏ విధంగా చేస్తే తరిస్తారు ఇది వారికే తెలుసు. అందుకని పరమాత్మ కూడా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పని చెప్పారు, ఇదిగో మీరు జ్ఞాన మార్గాన్ని అనుసరించండి, ఇదిగో మీరు చక్కగా ఈ తపస్సు మార్గాన్ని తపో మార్గాన్ని అనుసరించండి, మీరు చక్కగా దానం చేసి భగవంతుని స్తుతించి ఆ సేవ చేసుకోండి, అలాగే మీరందరూ నాట్య సేవ చేయండి, నృత్యం చెయ్యండి, ఇవన్నీ పరమాత్మ సేవలో భాగాలే. తర్వాత ఇంకొంతమంది, ఇదిగో మేము దేవతలమట, ఇదిగో మీరేమో రాక్షసులట, మనం కలిసి సముద్రాన్ని మదిద్దామా అని మొదలెట్టారండి. అంటే అక్కడ ఏం చెప్పారు, మనలో దైవీ గుణాలు ఉన్నాయి, రాక్షస గుణాలు ఉన్నాయి, పూర్తిగా దైవీ గుణాలు లేవు మనలో, పూర్తిగా అసలు గుణాలు లేవు మనలో, అందుకే మధ్యమైనటువంటి కర్మ చేశాం కనుక ఇదిగో ఈ మధ్యలో ఉండే జన్మ వచ్చింది. దీనిని ఒక రకంగా చెప్పాలంటే మధ్య మార్గం మనుష్య జన్మ అనేటువంటిది అది దైవము కాదు, ఇది రాక్షసము కాదు, ఇది మధ్యలో ఉండేటువంటి జన్మ. ఇప్పుడు ఈ జన్మ ద్వారా ఆచరించిన కర్మల ద్వారా ఊర్ధ్వానికి పెడతావా అదో మార్గంలోకి మళ్ళీ పెడతావా అనేది నువ్వు చేసేటువంటి కర్మల బట్టి నిర్ణయం అయ్యింది. కాబట్టి ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు, మనం చక్కగా సముద్రాన్ని మదిద్దాం అని. అంటే వీరికి ఈ పని చెప్పారు, మీలో ఉండే రాక్షస గుణాలు తొలగించుకోండి, దైవీ గుణాలు పెంపొందింపజేసుకోండి, అమృతం త్రాగడానికి అర్హత అందరికీ ఉంది, కానీ మనలో ఉండే గుణదోషమే అమృతానికి అడ్డుపడుతుంది. అమృతం త్రాగడానికి అందరికి అర్హత ఉందండి, కానీ అమృతం త్రాగడానికి ఎవరికి అర్హత లేదు, మోహిని రూపానికి మోహించిన వాడికి అమృతం తాగే అర్హత లేదు. భాగవతం అదే చెప్పింది, మోహిని రూపంలో మాయ ఉంది, మాయకు పట్టుబడిన వాడికి అమృతం ఎప్పటికీ అందదు. ఎవడు మాయకు లోబడక మోహింపక తన స్థితిలో తాను నిలబడతాడో వాడికే అమృతం పోశాడు నారాయణ. అక్కడ మనకు అనిపిస్తుంది అమృతం పోసేటప్పుడు ఏమండి, దేవతలకే పోశాడు, రాక్షసులకు పోయలేదు, అంటే రాక్షసుల్ని మోసం చేశాడు నారాయణుడు కాదు. కాదు, రాక్షసుల్ని మోసం చేయడం కాదు, వాళ్లే మోసపోయారు. ఈ మోహిని మళ్ళీ ఎక్కడ మాకు అమృతం పోయలేదని ఎదురు అడిగితే మాకు అమృతం పోయేదో, ఈ సౌందర్యాన్ని కళ్ళారా చూసేటువంటి అదృష్టాన్ని మేము పోగొట్టుకుంటామేమోనని ఈవిడ చేస్తున్న దృశ్యాన్ని చూసి కూడా ఇంద్రియాలకు లోబడి వాళ్ళు అడగలేకపోయారు. మరి దేవతలో మోహానికి లొంగలేదు కనుక అమృతం పొందారు. అందుకే మనకు ఏ పురాణాలు చెప్పినా అండి అవి పైన కథ రూపంలో కనిపిస్తాయి, లోన ఆత్మతత్వాన్ని అంతరార్థాన్ని బోధిస్తాయి. కథ రూపంలో చూస్తే నీకు ఎప్పటికీ పురాణాలు అర్థం కావు. నువ్వు కథ పట్టుకు వెళ్ళామనుకోండి, ఆ కథ అంతా ఎలా ఉంటుందంటే అది చిలువలు పలువులుగా నీకు అనంతంగా కనిపిస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని దాని లోపల జోడించి నీకు అందిస్తాడు. మనం పైన మాత్రమే వెళ్ళి చదువుకుంటూ పెడితే ఇదేమిటండి, కృష్ణుడు ఏమిటండి, ఇలా ఉన్నాడు, ఆ గోపికలు ఏమిటండి, ఎలా ఉన్నారు, ఈ లోపాలే మనకు కనబడతాయి. కాస్త దాని లోతులోకి వెళ్ళగలిగితే బాబుజీ మహారాజు గారు మనకి ఎప్పుడూ చెప్పే మాట ఏమిటంటే, సముద్రం పైన పొరలకండి, ఇసుక మాత్రమే నీ ఒంటి కంటుతుంది, లోపలికి లోపలికి వెళ్ళి విచారణ చెయ్యండి. సముద్రంలో రత్నగర్భ అని సముద్రానికి పేరు, ఆ రత్నాలు దొరకాలంటే మీరు చక్కగా సముద్రం లోపలికి ప్రయాణం చేయాలి. అలాగే భాగవతంలో పై పైన వెతుక్కోకండి, ఏ గ్రంథంలోనైనా మీరు పై పైన వెతుక్కోకండి. మన ఆశ్రయించినటువంటి దైవంలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే చక్కగా స్వామివారు చెప్తున్నారు, మనం సముద్రాన్ని మదిద్దామా అంటే బలరామకృష్ణుడు ఏ పని చేస్తే మిగిలిన వాళ్ళందరూ అదే చేస్తున్నారు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ స్తత్రదేవేంద్రోజిన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహాత్ములు ఏ పనినైతే చేస్తున్నారో ఆ పనినే మనం చేయాలి. ఆ మహాత్ములు చేసేటువంటి పనిని అనుసరించాలే కానీ వాడెవడో పోయేవాడిని ఇట్టా జలకాయ కొట్టాడండి, నేను కూడా పోయేవాడిని ఇలా జలకాయ కొడతానంటే ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ప్రపంచాన్ని ఎప్పుడు అనుకరించక, ప్రపంచాన్ని ఎప్పుడు అనుసరించక, పరమాత్మ చెప్పిన దాన్ని అనుసరించు. పరమాత్మ చెప్పిన దాన్ని అనుసరిస్తే ఆయన ఏం చేశాడో దాని అంతరార్థం నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతోందో, ఓనాడు బలరామకృష్ణుడు గోపబాలుడు అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సరదా పడ్డారు. వనము అంటే మొన్న మనకు చెప్పారు కదండి, మొన్న మనకి సాధు సమ్మేళనం జరిగింది కదా 3 రోజులు, మనకి మన ప్రతిష్ట సందర్భంగా, మన ఆశ్రమ ప్రతిష్ట సందర్భంగా. అక్కడ వనము అంటే ఏం చెప్పారండి, వన విద్య అంటే ఏం చెప్పారండి ఒక స్వామీజీ, వన విద్య అని ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదు. వన విద్య అంటే ఉపనిషత్తు విద్య. ఉపనిషత్తులన్నీ కూడా అరణ్యంలో, గురుసేవలో, గురుకులంలో, ఆ కుటీరాల్లో పుట్టాయండి ఉపనిషత్తులన్నీ కూడా. ఉపనిషత్తులు ఎలా వచ్చాయి అంటే ఒక గురు శిష్య సంవాద రూపంలో వచ్చాయి. చెప్పేవారేమో గురువులు, వినేవాడేమో శిష్యుడు. మాటలు దాల్చువాడు గురువు, మౌనము దాల్చువాడు శిష్యుడు. అక్కడ అలా ఉండి వాళ్ళు చక్కగా వన విద్య, ఇక్కడ వనభోజనం అన్నారండి. వనభోజనం అంటే అర్థమేమిటి, ఇప్పుడు వనభోజనాలు అంటేనే అర్థాలు మారిపోయాయి. ఈ కాలంలో కార్తీక మాసంలో వన సమారాధనలు అంటే అవి అర్థాలు మారిపోయాయి. ఏమండి ఇవి ఫలానా సమూహం వాళ్ళు మాత్రమే చేసే భోజనాలు, కులాల పరంగా అయిపోయినాయండి వనభోజనాలు కూడా. పూర్వం వనభోజనాలు అంటే అర్థం ఏమిటంటే తత్వ విచారణ చేసేటువంటి పెద్దల సన్నిధికి వెళ్ళి అక్కడ తయారు చేసిన పదార్థాన్ని చక్కగా స్థూల శరీరానికేమో ఆహారం, సూక్ష్మ శరీరానికేమో విచారణ, ఆ విచారణ కూడా చక్కగా పరమేశ్వరుడు ప్రతిబింబించేటువంటి కార్తీక మాసం. అక్కడ మనం అందరం పంచుకోవడానికి ప్రసాదం, వినడానికి చక్కగా జ్ఞానబోధ ఇది జరిగేదండి. ఇప్పుడు కార్తీక వన భోజనాలు అంటే ఎలా జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు, అక్కడ ఒక చిందులు, వినోదాలు, ఇంకేవో చేయకూడనివి, ఆడకూడనివి, అనకూడనివి, వినకూడనివి, ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. అలాగే పూర్వం మన వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రసాదం కాస్త కలిగిన వాళ్ళకు పెట్టండి. అంతేగాని ఏది వర్ణముల పేరు చెప్పి వారికి మాత్రమే అంటే ఇంకొకడు దేవుడు కాదా? ఇంకొకడు వచ్చి అడిగేవాడికి వాడికి ఆకలి లేదా, లేకపోతే వాడికి పెడితే నీ దేవుడైనా శపిస్తాడా? కాదు కదా. కాబట్టి దీన్ని ఏమనేది మనం వనభోజనం ఎందుకు పెట్టాడు పరమాత్మ అంటే, ఇది వనము అంటే ఉపనిషత్తు, భోజనము అంటే పదార్థం స్వీకరణ. అక్కడ చక్కగా విచారణ జరగాలండి. వనభోజనాలంటే ఓ సమూహంలో జ్ఞానం ప్రతిపాదింపబడాలి. మనకు ఎక్కడ ఇదిగో పూర్వకాలంలో ఇళ్లతో సతమతమైపోయే వ్యవహారంతో ముడిగిన వాడికి ఏకాంతం దొరకడం కష్టం, 10 మందితో దొరకడం కలగడం కష్టం కనుక అలాంటి ప్రయత్నాలు మన వాళ్ళు చేశారు. ఈ వనభోజనాలు చేద్దాం. పొద్దున్నే లేచారు, తమ ఇంట్లో ఉండే లేగదూడల్ని బయటికి తోలుకొచ్చారు, అందంగా కొమ్ము బూరల్ని పూరించారు. అలా ఊదగానే మిగిలిన గోప బాలకులందరూ మేల్కొన్నారు. చక్కగా శబ్దము మేల్కొలుపుతుందండి మహాత్ములు. అందుకనే ఉదయాన్నే శబ్దం ఏమిటి? వేదం. వేదమే శబ్దం, ఓంకార స్మరణ, భగవంతుడు యొక్క ధ్వని, దానితో మేల్కొనడం నేర్పారు మనకి. పూర్వకాలం నుంచి కూడా చక్కగా మనకి వేదనాదంతో ఉదయాన్నే ఎవరైతే వేదం చదివిన మహాత్ములు ఉన్నారో వారు వేదం చదువుతూ పురవీధుల్లో సంచారం చేసేవారే. పురవీధుల్లో సంచారం చేస్తుంటే వేదనాదంతో మేల్కొంటే ఆ సుస్వరమైనటువంటి వేదం వింటే సాక్షాత్తు పరమాత్మ యొక్క శబ్దాన్ని విన్నట్టే. అలాగే ఈయన కూడా శబ్దంతో జనాన్ని లేపుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి గోప బాలకులందరినీ కూడా ఈ చద్ది అన్నపు కావడల్లి పుదాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచినటువంటి వాడు రాత్రి చెప్పారు తల్లులతో, అమ్మ మేమందరం వనభోజనాలకు వెళుతున్నాం, కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో స్వామివారి సమక్షంలో మేమందరం ప్రసాద స్వీకరణ చేస్తున్నాం, నువ్వు ఏం చేయగలవో, ఎంత రుచిగా చేయగలవో చక్కగా అటువంటి పదార్థాలన్నీ రేపు కృష్ణుడికి పెడతాయట ఆయన దగ్గరకు, మీరు చేసి పెట్టాలి అని వాళ్ళ అమ్మని అడిగారు తల్లుల్ని. వాళ్ళందరూ చక్కగా చేసి పెట్టిన పదార్థాలన్నీ వచ్చేసాయి. ఇలాగా అందరూ కూడా లేగదోడల్ని తోలుకొని అడుగుకు వచ్చేసారు. ఇక వాళ్ళందరూ కూడా చక్కగా మణభూషణాలు ధరించారు, పూలను ధరించారు, చిన్న చిన్న పళ్ళని అలంకారాలుగా ధరించారు. అంటే దేనికి వాళ్ళు ఇష్టంగా వచ్చారండి? అలంకరణలో చూడండి, ఇప్పుడు మనకు బాగా ప్లాస్టిక్కి బాగా అలవాటైపోయి మామిడాకులు కూడా ప్లాస్టిక్ వస్తున్నాయట. తెలుసా మీకు? మామిడాకులు కూడా ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయట. ఎందుకంటే మామిడికి మనకు తెచ్చేవాడు లేక, మామిడి చెట్టు దగ్గరికి పెడితే ఆ ఊళ్ళో ఉండే ఆయన ఒక కట్టె తీసి కూర్చుంటాడు. శ్రావణ మాసం కార్తీక మాసం వస్తే ఉన్నది ఒక్కటే చెట్టు, వీళ్ళు నీళ్ళు పోయకపోగా వచ్చి కొమ్మలు ఎప్పుడు పోతున్నారని ఒక కర్ర పట్టి కూర్చుంటున్నారు ఈ రోజుల్లో కదా. అందుకని ఇప్పుడు అవి కూడా ప్లాస్టిక్ యూజ్ చేసి, అన్ని ప్లాస్టికే, అరిటాకులు ప్లాస్టికే, తాగే గ్లాసులు ప్లాస్టికే, అన్ని ప్లాస్టికే. కానీ భగవంతుడికి ఏది ఇష్టం? ప్రకృతి ఇష్టం. అంటే వీళ్ళు ఎటువంటి పూలను ధరించారు ఇది కూడా మనకి భాగవతంలో ఎందుకు చెప్పారంటే, పాపం బోధనా మాత్రులు వారు ముందుగానే ఆలోచించారేమో ఇదిగో ఈ ప్లాస్టిక్ యుగం వచ్చేస్తుందని. ఆయన చక్కగా భగవంతుని అలంకరణలో దేన్ని వాడాలి? ప్రకృతి సంబంధమైన దాన్ని పరమాత్మ ఇష్టపడతాడు. ప్రకృతి ఏంటి? ఎవరండి? అమ్మవారు. అమ్మవారు అయ్యవారికి దగ్గరగా ఉంటే ఇష్టమా, దూరం దూరంగా ఉంటే ఇష్టమా? దగ్గరగా ఉంటే ఇష్టం. అలాగే అమ్మవారు కూడా చక్కగా ఆ ప్రకృతి రూపంలో పరమాత్మతో చేరుతుంది ఆవిడ. అందుకని వీళ్ళందరూ కూడా చక్కగా ఈ పూలు తెచ్చిన, పళ్ళు తెచ్చిన, అన్నీ కూడా ఇలాగా ఏది ప్రకృతి సంబంధమైనవి మాత్రమే అక్కడ తెచ్చారు. ఇక పిల్లల గ్రోవులు కూర్తున్నారు. ఈ తుమ్మిదలతో పాటుగా అన్నీ చక్కగా ఈ జూంకార శబ్దాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుకోవడం మొదలెట్టారు. ఒకరి చందికావిడిని మరొకరు బెదిరించి కాకులు దాచివేస్తున్న వాళ్ళు ఒకళ్ళైతే, వాణ్ణి మోసగించి ఇంకొకటి తీసుకువెడితే, ఆ కావడిని తెచ్చి మొదటివాడికి ఇచ్చేవాడు ఒక్కడైతే, ఇలా రకరకాలుగా చిన్నప్పుడు మనం ఎలా ఆడుకున్నామో అలా ఆడుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఒకటే పందెం పెట్టుకున్నారు. ఏమిటి ఆ పందెం? గురే మనమందరం ఇక్కడి నుంచి ప్రయాణం అవుదాం. ఈ ప్రయాణంలో ఎవరైతే ముందుగా కృష్ణుణ్ణి ముట్టుకుంటారో వాళ్ళు గెలిచినారు. మనందరి ప్రయాణము అక్కడి నుంచే మొదలైందండి. తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మనకెవరికి విష్ణు సహస్రనామం తెలియదు, మనకెవరికి లలితా సహస్రనామం తెలియదు, మనకెవరికి భగవద్గీత తెలియదు, ఓ పాట అంటే ఏంటో తెలియదు. మన అందరి ప్రయాణాలు తల్లి పొత్తిళ్లలోనే మొదలయ్యాయి. తల్లి పొత్తిళ్లలో ఉన్నప్పుడు నేను ఫలానా వర్ణమని తెలియదు, ఫలానా కులమని తెలియదు, ఫలానా వారు నా బంధువులని తెలియదు, ఇది నా ఆస్తి అని తెలియదు, ఇవన్నీ తెలియదు. అందరి ప్రయాణం ఒకే చోట మొదలయ్యింది ప్రారంభంలో. అయితే దగ్గర దగ్గర ప్రయాణానికి వెళ్ళేటప్పటికి ఎవరు భగవంతుడిని చేరుకుంటారో వారు ఈ జీవితాన్ని కడతెచ్చుకున్నవారు. అదే భగవద్గీతలో స్వామి చెప్పారు, ఏ వేల పొలది మందిలోనో నన్ను ఒకనొకడు తెలుసుకుంటాడు అర్జున అన్నాడు. ప్రతివాడి ప్రయత్నం భగవంతుడి దాకా వెళ్ళిపోతుందా? ఓ చెట్టుకి వచ్చేటువంటి ఏది మొగ్గలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, కాయలు పిందెలు వస్తాయి, పిందెలుగా వచ్చిన తర్వాత కాస్త అవి పెద్దలు అవుతూ ఉంటాయి, కాయగా మారతాయి, తర్వాత పండుగా మారతాయి. ఏది పండుగా మారి తినడానికి యోగ్యమై భగవంతుని పాదాల చెంతకు చేరుతుందో దానికి ఎక్కువ పుణ్యం వస్తుంది. మధ్య మధ్యలో ఇవన్నీ రాలిపోతూనే ఉంటాయి. అలాగే భక్తులుగా బయలుదేరినవాడు, ఆఖరికి కూర్చునేవాడు, ఆఖరి దాకా వెళ్ళేవాడు ఏ ఒక్కడో ఉంటాడు. వీళ్ళందరి లక్ష్యం ఏమిటి అంటే పరమాత్మే. పోని పట్టుకోలేకపోతే భగవంతుడు వదిలేస్తాడా? ఇప్పుడు నేను ఒక స్వామివారు ఒక 500 పర్లాంగు దూరంలో ఉన్నారండి. నేను 200 పర్లాంగు దాకా బాగానే పరిగెత్తాను. ఈ 200 పర్లాంగు దాటిన తర్వాత నన్ను దాటుకుని ఇంకొంతమంది వెళ్ళారు. నేను ఇక్కడే చతికిల పడిపోయాను, నేను పరమాత్మను చేరుకోలేకపోయాను. ఇప్పుడు నా ప్రయాణం వృధా అవుతుందా అంటే భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు, ఏం పర్వాలేదయ్యా, నువ్వు అక్కడ పడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ నీ ప్రయాణాన్ని నేను ప్రారంభిస్తాను. మళ్ళీ నువ్వు అక్కడి నుంచి నన్ను చేరేంత వరకు నీ ప్రయాణం కొనసాగించేవాడిని నేను. అంటే భగవంతుడితో ప్రయాణం ఏమిటండి అంటే అది మనకు నష్టాన్ని కలిగించని ప్రయాణం, మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమయ్యేటువంటి ప్రయాణం, ఇది పరమాత్మ వైపు సాగేటువంటి ప్రయాణం. అందుకని ఇలా చక్కగా వాళ్ళు ఏది స్వామివారుతో ఆటలు మొదలెట్టారు. ఆడుకుంటే ఆయనతోనే ఆడుకుంటున్నారు. ఎవరైతే ఎన్నడునైనా యోగి విభులవ్వని పాద పరాకమింపయిన్ కన్నుల కానరు అట్టి హరిన్ కౌగిట చేచుచు చెడ్డబట్టుచున్ తన్నుచు మృదుచున్ నలుచున్ తద్దయుపైబడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. శుకయోగేంద్రుడు పరవశించిపోయాడు ఈ లీల దగ్గర. ఎందుకంటే అంతటి పరబ్రహ్మము మహాయోగులు కూడా ఏ పరమ పురుషుని పాద పద్మాల ధూళి కొంచెం కూడా చూడను కూడా చూడలేరో అటువంటి గోపాలకృష్ణుడితో ఆటలాడుతున్నారయ్యా ఈ గోపబాలుడు. అతన్ని కౌగిలించుకుంటున్నారు, చెట్టాపట్టాలు వేసి అతనితో నడుస్తున్నారు, ఆయన భయపడి తన్నుతున్నారు, గుద్దుకుంటున్నారు, హాస్యాలాడుతున్నారు, ఇలా ప్రేమిస్తున్నారే, ఈ గోపబాలకుల భాగ్యము ఏమని చెప్పవచ్చు? మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములు ఇంత ఎక్కువనే. అంటే పరమాత్మతో సంబంధం కలిగిన ఏ జన్మైనా చాలు, మనం కోరుకోవాల్సిందది జన్మరాహిత్యము కంటే కూడా. మహాత్ములు ఏం కోరుకున్నారంటే జన్మ కావాలి, అది నీతో సంబంధం కలిగి ఉండాలి. విందులకు బ్రహ్మ సుఖానందంపై భక్తగణములకు దైవతంపై మందులకు బాలులకు హరి పొందుగలిరి వల్లలు ఎట్టి పుణ్యులు గలరే. యోగులకు బ్రహ్మానంద స్వరూపుడండి పరమాత్మ, భక్తులకు ఆరాధ్య దైవం ఆయన. అటువంటి భగవంతుడు ఈ వీళ్ళకి బాలుడిలాగా కనిపిస్తున్నారు. కారణం ఏమిటి? ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే వారిని ఆ విధంగా అనుగ్రహించేవారు. స్వామివారి దగ్గర చనువు కొంతమందికే ఉంటుందండి. ఆ చనువు కూడా ఎవరి వల్ల వస్తుంది? ఆయనిస్తేనే, ఆయన అనుగ్రహిస్తేనే. అర్జునుడు అంతటి వాడు తత్వం తెలిసిన తర్వాత ఏమన్నాడు, నేను చాలా పొరపాటు చేశాను బాబా, ఇంత గొప్ప స్థితి ఉన్నటువంటి నిన్ను ఏది విశ్వరూప సందర్శనం అయిన తర్వాత నేను ఎన్ని మాటలు మాట్లాడాను నీతోటి, యాదవుడన్నాను, సకుడన్నాను, మంత్రి అన్నాను, రాయబారి అన్నాను, నా గుర్రాల దగ్గర నగల్లో కూర్చోబెట్టి ఇంత పని సారథ్యం చేయించాను నీ చేత, ఎన్ని పనులు చేయించుకున్నాను బాబా అన్నాడు. కానీ అన్న కృష్ణుడు ఏమంటున్నాడు, అవన్నీ నాకు ఆనందాలే, నువ్వు భక్తితో ఇంత సేవ చేస్తుంటే నేను మాత్రం తిరిగి నీకు సేవ చేయొద్దా? మొన్న మీకు ఒక మాట చెప్పుకున్నాం మనం భాగవతంలో, పరమాత్మలాగా వెంటబడి రుణం తీర్చేవాడు ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళందరూ మనల్ని వాడుకొని మనం మన అవసరం తీరిపోగానే మనల్ని వదిలేసేవాళ్ళే. ప్రపంచంలో ఉండే బంధాలన్నీ అలాంటివే. నీ వల్ల లాభం ఉన్నంత వరకు, నీ వల్ల ఉపయోగం ఉన్నంత వరకే నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తారు. నీ వల్ల ఉపయోగం లేదని తెలిసిందనుకోండి, అప్పటిదాకా ప్రేమను పంచినటువంటి వాళ్ళే ఏదోనండి బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారు అర్థం కావడం లేదు, మేము కూడా అదే చూస్తున్నాం, ఎప్పుడు వెళ్ళిపోతారో. ఈ మాటలు మనం వినాల్సి వస్తుందండి ప్రపంచంలో. మన ముందు ఒకవేళ అనకపోయినా ప్రక్కవాడితో మాట్లాడుతూ ఉంటారు, ఎంతవరకు ఉంటుంది ఆ ప్రేమనంటే మన వల్ల ఉపయోగం ఉన్నంత వరకే ప్రాపంచికంగా. మరి మనం ఎవరికి సేవ చేస్తే ఆఖరి సమయంలో పరమాత్మ ఆ సేవను మనకు అనుగ్రహిస్తాడు అంటే, ఆయనకేమైనా మనం సేవ చేయగలిగి ఉంటేనే కదా, చేసి ఉంటేనే అడుగుతాం.
అదే పెద్దలు చెప్పారండి, మనం ఒక వ్యవసాయదారుల దగ్గర కూలి చేశామండి, కలుపు తీసామో, మొక్కలు వేసామో, వరి నాటు నాటామో, కుక్క కొట్టామో,
గింజలు తెచ్చామో, ఒక వ్యవసాయదారుడి దగ్గర పనిచేసాం. వ్యవసాయదారుడి దగ్గర ఒకరి దగ్గర పనిచేసి డబ్బులు ఇంకొకరిని అడిగామనుకోండి, ఇస్తారా? రెండు పక్క పక్క వెళ్ళానండి, ఇంట్లో పనిచేసి ఆ ఇంటికి వెళ్ళాం, ఏమండి డబ్బులు ఇవ్వండి అన్నాం. ఆయన అంటాడు, ఏమైనా నీకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి, అదేంటండి మీ పక్కిళ్ళే కదా, ఆయన మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఏం ఒక నెల డబ్బులు మీరు ఇస్తే మీరేం పోయిందంటే,
అప్పుడు ఆయన ఏమంటాడు, నా ఇంట్లో చేస్తే నేను ఇస్తాను కానీ పక్కింట్లో చేస్తే నేను ఎందుకు ఇస్తానంటే.
ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే ఎవరికి మనం కూలి చేస్తే మనం జీతం వారినే ఎలా అడగాలో,
రేపటి రోజున పరమాత్మని అడుగుతాం కదండి మంచం మీద ఉన్నప్పుడు, నన్ను తీసుకెళ్ళి స్వామి ఈ బాధ పడలేకపోతున్నాను,
పాపం ఆయన కూడా చూస్తాడు కదా. మనం ఏమైనా చేసి ఉంటేనే కదా ఆయన మనకు చేస్తాడు.
ఏమైనా చేసి ఉన్నామా అని వెనక్కి తిరిగి చూస్తాడు పాపం. కొద్దిగా ఏమైనా ఏమైనా ఆచరించావా అంటే ఏ పుణ్యమో కనపడలేదు అనుకోండి, ఇక మనకంటే అదొకటే.
ఏమైనా కొద్దిగా పుణ్యం ఉందనుకోండి, ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి మనల్ని తీసుకువెడతాడు.
ఇది మనకు భాగవతంలో కూడా చెప్తారు, ఏకశక్తమునకైన ఇందిరాలని పలుకలేని భాషితులను,
యాత్రోత్సవములనైన ఈశుని గుడిద్రోమ త్రొక్కగాలేని పాదపములను.
ఇది భాగవతంలో జాగ్రత్త ఉపాధ్యాయంలో చెప్తారు, ఏకశక్తమునకైతే ఇందిరాలమును పలుకలేని భాషితులను.
కూర్చుంటూ రామాను, లేస్తే రామాను, నడుస్తూ రామాను, మాట్లాడేటప్పుడు రామాను,
అంటే పరమాత్మ నామాన్ని నువ్వు ఎన్ని మాలు ఉచ్చరించావో ఆ పుణ్యం నీకు ఆయాచితంగా నీ ఖాతాలో జమ అవుతుంది.
అలా కాకుండా ప్రపంచాన్ని పట్టుకొని ప్రపంచంలో పరిగెడితే, భగవన్నామం చేయకుండా పెడితే
పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది కనుక. అందుకని పరమాత్మతో సంబంధం కలిగినటువంటి ఈ గొప్ప బాలులు ఉన్నారే, వాళ్ళు ఎంత పుణ్యం చేశారో. యోగులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకి ఆరాధ్య దైవం.
అటువంటి స్వామి ఇలా బాలుడిలాగా వారితో కలిసి ఆడుతున్నాడే, అటువంటి కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి గోపాలు ఉన్నారే, ఆహా ఇలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉన్నారా.
శుకుడు కూడా పొంగిపోయాడు. ఇంకా చెప్పాలంటే
గోపాలకుల సాన్నిధ్యం తనకు లభిస్తే బాగుండు కదా అనుకున్నాడు అంతటి మహానుభావుడు కూడా.
ఇక్కడ ఇలా ఉండగానే అఘాసురుడు అనేవాడు ఒక బయలుదేరాడు.
అఘాసురుడు అనేవాడు బాగా గుర్తుపెట్టుకోండి, అఘము అంటే పాపం,
అసురుడు అంటే రాక్షసుడు, అఘాసురుడు అంటే పాపము ప్రవేశించేటువంటి వయస్సు.
పాపం ఎప్పుడు ప్రవేశిస్తుంది, కొంతకాలం వరకు చేసిన పనులకు పాపం చెందదు.
ఎప్పుడు చెందదు, తెలిసి తెలియని వయస్సులో. మనం కాస్త బుద్ధి వికసించినప్పుడు మనం దోషాలు చేసి ఉన్నాం అనుకోండి, వాటిని పరమాత్మ లెక్క కట్టాడు.
దీనికి మనం ఉపమానంగా కొన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం.
తెలియని తనంలో బురదలో పడితే తల్లి కడుగుతుంది.
ఓ 15-16 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా బురదలో పడి తల్లి ఎదురుగా నిలబడితే ఎద్దులాగా ఎదిగే పళ్ళు కనపడటం లేదా అని తిడుతుంది ఆ తల్లి.
ఎందుకని, చిన్నప్పుడు పడితే తెలియని తనం,
పెద్ద అయిన తర్వాత పడితే పొగరుపోతుతనం, పొగరుతనాన్ని తల్లి ఇష్టపడదు.
నీ కళ్ళు కనపడినటువంటి నీ అహంభావాన్ని తల్లి ఇష్టపడదు. నీ తెలియనితనానికి నవ్వుకుంటుంది, నీ తెలియనితనంలో అయిన మురికిని కడుగుతుంది.
అంతేగాని పెద్ద అయిన తర్వాత వచ్చి నేను బురదలో పడ్డానమ్మా కడుగంటే ఇంకా 4 తిట్లు పడతాయే తప్ప ఒళ్ళు మాత్రం శుభ్రంగా.
అలాగే మనకు కూడా తప్పులకి కొంత ఏది పరిమితి ఉందండి,
దోషాలకు పరిమితి ఉంది. ఎప్పటి వరకు దోషం చెందుతుంది, తెలియక ముందరా.
తెలిసిన తర్వాత మళ్ళీ దోషం చేయకూడదు. అలాగే అఘాసురుడు అనేవాడు ఒకడు వచ్చాడు. ఈ అఘాసురుడు దేవతల అమృతం త్రాగి మరణం లేని వారైనా సరే ఈ అఘాసురుడి పేరు చెప్తే ధైర్యం పోగొట్టుకుంటారు. ఎందుకని, దేవలోకపు వెళ్ళినా కానీ పాపపు బుద్ధి వదిలిపెట్టదండి.
దేవలోకం వెళ్ళినా పాపపు బుద్ధి వదిలిపెట్టడం
ఎందుకని, దేవతలకు అధ్యక్షుడు ఎవరండి, ఇంద్రుడు కదా.
మరి ఇంద్రుడికి పాప బుద్ధి పోయిందా,
కృష్ణుడి మీద రాళ్ళవానలు కురిపించాడా లేదా, సమర్థకుడు అనేటువంటి మేఘాల సంఖ్యలు తెచ్చాడా లేదా, గోవర్ధనగిరి మీద అక్కడ వర్షాలు కురిపించాడా లేదా, పాప బుద్ధి పోయిందా ఇంద్రుడికి, పోలే.
అక్కడ మనం దేనికి భయపడాలి, ఏమండి
పాముకి భయపడి చస్తే జన్మే పోతుంది, పాపానికి కనుక భయపడకుండా ఉంటే జన్మ జన్మలో మనకి మళ్ళీ బాకీనే.
పాముకు భయపడకపోతే జన్మే పోతుంది. పాము కరిచింది అనుకోండి జన్మతో సరి.
పాపం అనేది పట్టుకున్నావా, నీ జన్మ జన్మలతో కారణమే, మళ్ళీ ఇంకో జన్మలోకి ఇంకో జన్మలోకి ఇలా వెళ్ళిపోవలసిందే.
అందుకని అఘాసురుడు అంటే పాపం, వాడు జన్మజన్మలో వెంటబడతాడు. అందుకని వాడిని చూస్తే దేవతలు కూడా భయపడతారు. ఇలాగ వాడు బకాసురుడికి సోదరుడు. బకం అంటే ఏం చెప్పుకున్నావు
అంటే దొంగ ధ్యానం, భగవంతుడి గురించి చేసేటువంటి దొంగ పూజలు. ఈ దొంగ పూజలకి దగ్గర బంధువు ఎవడంటే పాపం అండి. అందుకనే మనకు చక్కగా మనకి మన మీద చెప్తే ఎక్కడ కోపం వస్తుందేమోనని రాక్షసులు మీరు చెప్పారు. అంతే
భాగవతం అంతా మన గుణాలేనండి,
మన లోపల ఉండే గుణాలే రాక్షసుల రూపంలో చెప్పారు. కథల రూపంలో చెప్తే వింటారండి.
మనం చిన్నప్పుడు పంచతంత్ర కథలు చదువుకున్నాం.
విష్ణు శర్మ అనేటువంటి ఆయన రాకుమారుని కూర్చోబెట్టి
పంచతంత్ర కథలు చెప్పాడు. పంచతంత్ర కథల్లో ఏముంది
అంటే ఒక కాకి ఉంది, ఆ కాకి గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లని ఓ పాము తినేస్తుంది. ఈ పాము పెడతలా తొలగించుకోవాలని కాకి
భావించింది. ఓ రోజున అది ఎలా
ఒక రాజుగారి కుటీరంలోకి వెళ్ళి రాజుగారి ఉద్యానవనంలో సంచరిస్తూ
అక్కడ రాణిగారు స్నానం చేసేటప్పుడు హారం తీసి ఒడ్డు మీద పెట్టి
అక్కడ స్నానానికి వెళితే
హారం తెచ్చింది, అక్కడ పుట్టలో వదిలింది.
ఈ లోపల రాజభటులు వచ్చారు,
కాకిని వెంబడించారు, పుట్టలో హారాన్ని పెట్టడం చూశారు, పుట్టని తవ్వారు, పాముని చంపారు,
దాంతో దాని బాగా వదిలిపోయింది. కాబట్టి శత్రువుని మనకు బాగా బలవంతమైన శత్రుత్వం కనుక ఉంటే
సమర్థుడైన వాడిని ఆశ్రయించి దాన్ని తొలగించుకోవాలి.
ఇది కదా దానిలో సారాంశం. ఇప్పుడు మనం దాన్ని కథలోకి వచ్చి ఏమండి, దానికి హారం ఏది కొట్టుకుంది, హారం అక్కడి నుంచి తెచ్చి ఈ పుట్టలోకి వదిలింది, దానికని తెలివితేటలు ఎక్కడేయని
మీరు మానవ బుద్ధితో అడిగారు అనుకోండి, కథ ఉండదు, దానిలో తెలుసుకోవాల్సిన నీతి ఉండదు.
అంటే మనం కథను వినేటప్పుడు దానిని ఎలా చెప్పాలి అనేటువంటి విషయం మనకి విష్ణు శర్మ అందించాడు పంచతంత్ర కథల్లో.
దానిలో నక్క మాట్లాడింది, కొంగ మాట్లాడింది, ఇలా వస్తూ ఉంటాయి కథలు.
రాజకుమారులు ఊరుకోవయ్యా, మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, నాకెప్పుడు ఓడ వేస్తుందే కానీ ఇప్పుడైనా మాట్లాడుతుందా, ఈ కథ అంత అబద్ధం అన్నారనుకోండి, తెలుసుకోవలసిన జ్ఞానం తెలుసుకోలేదు.
అలాగే భాగవతం కూడా కథల రూపంలో వింటున్నారా, లేదు లేదు ఈ భాగవతం నా కథ అనుకుంటూ వింటున్నారా.
నాది అనుకుంటూ వినేవాడు తరింపబడతాడు. ఇది ఎవరిదోలే, వింటే పుణ్యం కదా అనుకుంటూ విన్నాడు అనుకోండి, ఆ వినడం వరకే పరిమితమైపోతాడు.
ఇది నా కథ.
మనలో అర్థమనేటువంటి వాడు ఎవరి తమ్ముడు అండి, బకుడి తమ్ముడు. అంటే దొంగ పూజల వల్ల, దొంగ ధ్యానాల వల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అంటే పాపమే వస్తుంది. ఎందుకని, ఆ బకుడి తమ్ముడు అఘుడు,
అఘాసురుడు. వాడు అఘము అంటే పాపం అన్నమాట. వీడొచ్చేది తన అన్నని చంపిన వాడిని ఈ బాలకులతో సహా చంపుతానని గర్వంతో రోషంతో రెచ్చిపోయి పైతేనేడు.
ఏమంటే బకుడు అన్న అయితే పాపం తమ్ముడు అంటండి. దొంగ ధ్యానంలో నుంచి పుట్టేదే పాపం, దొంగ భక్తిలో నుంచి పుట్టేదే పాపం, దొంగ భక్తి తర్వాత పుట్టేది పాపం. అందుకే దొంగ భక్తి ఏమో అన్న అయ్యాడు, పాపమేమో తమ్ముడు అయ్యాడండి.
అది భాగవతంలో ఉన్న రహస్యం. ఇప్పుడు వెంటనే అక్కడ ఈ బకుడి తమ్ముడు వచ్చాడు అఘాసురుడు. వాడేం చేస్తున్నాడు,
చేసిన తప్పుని ఎరుగక మాదేం తప్పు లేదు, ఈ కృష్ణుడిదే తప్పు అని ఈ నిర్ణయంలో కూడా దోషానంతా ఎదుటి వాడి మీద వేసి,
నేనే అతి మంచివాడినే భావన కలిగేటువంటి ఈ లక్షణం రాక్షస లక్షణం, దానవ లక్షణం.
కాబట్టి వీడేం చేశాడు, కృష్ణుడిని చంపుతానని బయలుదేరాడు. ఇలా అనుకున్నాడు,
ఈ గోపాలకులకి ప్రాణంగా ఉన్నవాళ్ళు ఇద్దరు.
ఎవరండి వాళ్ళు? ఒకడేమో బలరాముడు, రెండవవాడేమో కృష్ణుడు. కాబట్టి వీళ్ళిద్దరినీ కనుక చంపితే, బకాసురుని ప్రాణాలకు బదులుగా ఈ ఇద్దరి బాలుని చంపితే చాలు, ఈ గోపాలకులందరూ చచ్చిపోయినట్టే. కాబట్టి వీళ్ళిద్దరినీ మనం చంపాలి. ఈ విధంగా చేయించుకున్నటువంటి అఘాసురుడు ఘోరమైనటువంటి కొండ చీలువు రూపం ధరించాడు. కొండ చీలువు అంటే ఒక సర్పం. సర్పానికి ఏముంటాయండి?
వంకర శరీరం ఉంటుంది. వంకర బుద్ధి కలిగిన ప్రతి వాడు సర్పమే.
సర్పానికి ఉండేది వంకర శరీరం, పాపానికి ఉండేది వంకర బుద్ధి. వంకర బుద్ధి కలగడమే పాపానికి లక్షణం. అలాగే పాముకు లక్షణం ఏమిటి?
వంకరగా ఉండడం దాని లక్షణం.
కాబట్టి అఘాసురుడు కూడా వంక వంకగా ఉన్నాడు. పెద్ద రూపాన్ని ధరించాడు, ఒక యోజన మెడల్పు మహాపర్వతమంతా కలిపి ఉన్నాడండి వాడి శరీరం. దాని కోరలు పర్వత శిఖరాలను మించిపోయి ఉన్నాయి. అలాగే నల్లటి మేఘాల వంటి పెదవులు తెరిచి ఉంచాడటండి. ఎవరు ఈ అఘాసురుడు అనేవాడు? నోటిని తెరిచాడు.
ఎలా ఉంటారు నూరు? పై పెదవి ఆకాశాన్ని తన్నుతుంటే కింద పెదవి భూమి అంతా పరచుకోనుందట. దీనికి రామకృష్ణానంద స్వామి వారు ఏం చెప్పారంటే, పాపము యొక్క నోరు ఇంత పెద్దది అన్నారు. పాపము నోరు ఎంత పెద్దది? దానికి ఆకాశమంత నోరటండి. ఆశ రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఆకాశమంత నోరుంటుంది, సముద్రమంత కడుపుంటుంది ఆశకి అన్నాడు. సముద్రం అంత కడుపటండి, ఇల్లు వేసినా ఇంకా రానేమంటుంది సముద్రం. ఆఖరికి ఆనిటితోనే భూమి అంతా మునిగిపోయేది ప్రళయంలో. మీరు అనుకుంటున్నారేమో ఈ భూమి అంతా ఇచ్చిన వాడు ఆశ తీరుతుందేమోనని, భూమి అంతా ఇచ్చిన ఆశ తీరదు. ఎందుకని? ఈ సముద్రంలో నుంచి వచ్చిన నీటి చేతనే భూమి కప్పబడిపోతుంది కనుక. అంటే సముద్రంలో సముద్రానికి ఉన్న లక్షణం ఏంటి? భూమి అంతా నిమ్మినా దాని ఆశ తీరదు. అలాగే ఎవరి భూలోకం అంతా ఏరుకోరాని ఒకటికి అవకాశం ఇస్తే వాడికి ఆశ తీరక ఇంకా ఏమైనా లోకాలు ఉన్నాయని ఆలోచిస్తాడట. వాడి ఆశ తీరదు. సముద్రం అంత కడుపుంటుందటండి, ఆకాశం అంత నోరుంటుందటండి ఆశ. దానికి ప్రతిరూపమే అఘాసురుడు అనేవాడు. అంటే అర్థమేమిటి? పాపము భూమి ఆకాశములు ఆక్రమించి ఉన్నది. భాగవతం ఇది చెప్పింది. వంకర బుద్ధితో ఉండేవాడికి ఆలోచన అనుకుంటాడు, నేను కాశీ పోతే మారుతానేమో, తిరుపతి పోతే మారుతానేమో, పుణ్యక్షేత్రాలకు పోయినా కానీ పవిత్రతని చెడగొడతాడే కానీ వాడికి పుణ్యం రాదండి. పుణ్యక్షేత్రాలకు పోతే ఇటువంటి దురాత్మ లక్షణాలు కలిగిన వాడు, పాపం అనే ఆలోచన కలిగిన వాడు పుణ్యక్షేత్రాలకు పోయిన వాడికి వచ్చే పుణ్యమే లేదు, అక్కడ ఉన్న పవిత్రతని చెడగొడతాడు. అందుకని అఘాసురుడు యొక్క లక్షణం ఏంటి? వాడు గోకులంలో వచ్చి గోకులని చెడగొట్టాడు. అది అఘాసురుడు యొక్క లక్షణం. గోకులానికి పవిత్రత ఉంది, యమునికి పవిత్రత ఉంది. యముని పవిత్రత, గోకులం పవిత్రత రెండు పోగొట్టడానికి వచ్చిన వాడెవడు? అఘాసురుడు. అఘాసురుడు ఎవరుండగా వచ్చాడు? కృష్ణుడు ఉండగా వచ్చాడు. కాబట్టి భగవంతుడు ఉన్నా కానీ ఇలాంటి పాపాలు వస్తూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రూపంలో వస్తాయి తెలియదు కనుక. అందుకని ఈ అఘాసురుడు ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాసాలతో వేడి వేడిగా నిప్పులు కురిపిస్తున్నాడండి. నాలుగులు కదిలిస్తున్నాడు, నేలపైన పడుకోనున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, జాపిరములేక ఇప్పుడు క్రేపుల గోపాల సుతుల కృష్ణుడి తోడన్ ఈ పెట్టెగ మృంగదనని పాపపు రక్కసుడు త్రోవ పడియుండెను పా. వాడేమాలోచిస్తున్నాడట? కృష్ణుడితో పాటు ఈ గోపబాలకుల్ని ఆ దూడల్ని మొత్తాన్ని కలిపి ఇప్పుడే మింగేస్తాను, వాడు గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోవాలి అని పాపిష్టి రాక్షసుడు ఆలోచించి నోరు తెరిచి పడుకున్నాడు. ఈ గోపబాలుడు ఒక వన్యజగరేంద్రమల్లదే గిరోంద్రోత్సోదమై తావపావక ఇలా పరుష ప్రచండతర విశ్వాసంబుతో ఘోరవహ్ని కరాడత జిహ్వతోడమనలని హింసింప ఈ క్షించుచుం వికటంపై పడి సాగియున్నది పురోవీధి కంటిరే కనుగొంటిరే. ఆ పిల్లలు అంటున్నారండి, చిన్న పిల్లలు, ఒక వన్యజ ఉరగేంద్రం అంటే ఈ అడవుల్లో తిరిగేటువంటి కొండ చిలువ, అది ఈ దీన్ని చూసి అదిగో అది ఎలాంటిదట? వన్యజమురగే ఉగరేంద్రం అంటే ఆ ఉరగము అంటే పాము, వన్యజము అంటే అడవుల్లో తిరిగేటువంటి కొండ చిలువ. ఈ కొండ చిలువను చూశారా, పర్వతం అంత శరీరంతో పడుకోనున్నది. కాబట్టి ఆ చాచిన నాలుకల నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, మనల్ని చంపడానికి ఎదురు చూస్తోంది, మన ఎదుట దారి మధ్యలో భయంకరంగా పడుకోనుంది అని ఒకళ్ళొకళ్ళు చూపించుకొని వీళ్ళేమంటున్నారండి, బకునిని చంపిన కృష్ణుడుండగా మనకు పామనుచు చింతింపనేటికి రా బోధము కాక అది కౌటిల్యముతో మృంగుడన్ బకు వెంటను కృష్ణు చేత అనుచున్ పద్మాక్షు వీక్షించి ఉత్సకులై చేతులు వేసుకొనుచు నగుచున్ దుర్వారులై పోవగన్. ఇంత విశేషమైనటువంటి లక్షణం ఉండాలండి భాగవతులకి. భాగవతులు పాపాన్ని చూసి పారిపోరండి, పరమాత్మ ఉన్నాడనే నిశ్చయ బుద్ధితో ఉంటాడు. పరమాత్మ ఉన్నాడనే భావన కలిగిన వాడికి పాపం ఏం చేస్తామని చెప్పండి? పాపాన్ని చూసి భయపడి పారిపోలే. వీళ్ళు చూశారు, పామునే చూశారు, ఆ పాము నన్ను ఊరు తెరిచి పడుకోవడం చూశారు. ఇప్పుడు మనం ఈ త్రోవన పోకూడదు అనుకోలేదండి. ఏమండి, ఒక చెడ్డ మార్గంలో నుంచి మంచి మార్గంలోకి వచ్చామనుకోండి. కొంతమంది అంటారండి, మా అబ్బాయి మద్యం మానుకున్నాడండి, కానీ వాళ్ళ స్నేహితుడి ఏదో ఉత్సవంలో వెళ్ళాడు, కాస్త వాళ్ళు ఏదో బలవంతం చేస్తే పుచ్చుకున్నాడండి, లేకపోతే మావాడు చాలా మంచివాడండి అంటారు. బలవంతం చేస్తే పుచ్చుకునే బలహీనుడు వాడేమంత గొప్పవాడు చెప్పండి.
బలవంతం చేస్తే చెడిపోయాడు, బలహీనుడు
వాడు బలవంతుడేలా అవుతాడు. అంటే బలహీనతను దాటి ఎదగాలండి మన మనస్సు. మనసుకు బలహీనత సహజం.
బలహీనతను దాటగలిగినప్పుడే మన గొప్పతనం తెలుస్తుంది.
బలహీనతకు లొంగిపోయామనుకోండి అది మన చేతగానితనం.
ఇంత మనిషి ఎంతకు పడిపోతున్నాడండి
ఒకసారి ఆలోచిస్తే. కానీ తన బలహీనతని ప్రపంచం మీద పెడుతున్నాడు ఈ వ్యక్తి. నేను ఫలానా వాడి వల్ల చెడిపోయాడండి మా అబ్బాయి, వాడితో సహవాసం చేసి చెడిపోయాడు. మరి చెడగొట్టే బుద్ధి ఉంది వాడిన వాడికున్న, చెడిపోయే బుద్ధి వీళ్ళో లేకపోతే వాడు ఎలా చెడగొడతాడు?
లోకంలో మనకి మనలో కలగాలండి మార్పు ఏదైనా. ఎవరో వచ్చి చెడగొడతారనేటువంటిది
అది సరైనటువంటి మాట కాదది. మురుక్కాలవకు ఉండే లక్షణం మురుక్కాలవకే ఉంది. ప్రక్కనే గులాబీ మొక్క తోట ఉందండి, మురుక్కాలవ పక్కనే ఉంది కదా అని గులాబీ కూడా మురుక్కాలవ వాసన వస్తుందా?
గులాబీకి ఉండే పరిమళం పోగొట్టుకుంటుందా అది?
ఇలా మనం లాగి ఆ గులాబీ పూను వాసన చూస్తే దాని పరిమళం అని పోగొట్టుకోదు. అయ్యో బురదకాలం ప్రక్కన పోతుంది, ఆ బురద వాసన నాకు రాకపోతే నాకు ఇన్సల్ట్గా ఉంటుంది, ఇప్పటి నుంచి నేను బురద వాసన వచ్చేదను కాక అనే సంకల్పం చేస్తుందా గులాబీ పువ్వు?
ఎందుకు రాలేదు ఆ వాసన? అది ప్రక్కనే ఉండుగాక. కానీ నేను నా స్వభావం మాత్రం నేను వదులుకోను.
అలాగే భక్తుడైన వాడు కూడా ప్రపంచ స్వభావంగానే ఉంటుంది తప్ప అది భక్తుడిని చలించనివ్వదు,
చలింప చెయ్యదు. చెలించాడంటే బలహీనుడు.
తన బలహీనతకి అర్థమేమిటి అంటే తను పరమాత్మని చక్కగా ఆశ్రయించలేదు అని అర్థం.
పరమాత్మను ఆశ్రయిస్తే ఏమండి?
వెనకడికి కూడా అన్నాడట, నేను బాగా ఇంటి దగ్గర అన్నం తిని వచ్చాను అన్నం పెట్టు అన్నాడట.
అన్నం తినొచ్చాను అన్నం పెట్టు అన్నాడట. ఇదేం ప్రశ్న అండి? ఇదేమి సమాధానం?
వాడు అన్నం తినొచ్చాను అంటే అన్నం పెట్టమడానికి వీల్లేదు, అన్నం పెట్టమన్నాడంటే అన్నం తిన్నానడానికి వీల్లేదు. ఇది పరస్పర వ్యతిరేక భావం. నేను పరమాత్మను ఆశ్రయించానండి, ఇంద్రియాలకు లోబడ్డానండి అంటే ఇంద్రియాలకు లోబడేంత బలహీనమనువు అంటే బలహీనమైనటువంటి దాన్ని ఆశ్రయించి బలవంతుడైన పరమాత్మను వింతేన ఆశ్రయించింది అంటే ఇంద్రియాలు చెప్పిన మాట వింటావు, పరమాత్మ చెప్పిన మాటను వినవా? ఇదేనా నీ భక్తి అని అడగదా? మనకి మనం ఆశ్రయించినటువంటి దైవం. వీళ్ళకి ధైర్యం ఏమిటంటే కృష్ణుడు మన దగ్గర ఉన్నాడు.
వీళ్ళు పాముని చూశారు, దాని ఆకారాన్ని చూశారు, దాని జ్వాలని చూశారు, దాని నాలుకల్ని కూడా చూశారు. ఏమండి పాముకు రెండే నాలుకలు? ఈ మనిషికి మనిషి దగ్గర ఒక నాలుగు బయట పెడతాడండి వీళ్ళు,
దానికి రెండే. ఇంకా చెప్పాలంటే పాము కంటే ప్రమాదం ఎవరంటే మనిషే.
వీడు ఒక దగ్గర ఒక మాట మాట్లాడతాడు, రెండో వారి దగ్గరికి పోయి ఇంకో మాట మాట్లాడతాడు, మూడో వారి దగ్గరికి పోయి ఇంకో మాట మాట్లాడతాడు,
100 మంది దగ్గరికి పోయి 100 విధాలుగా మాట్లాడగలిగిన ఒక్క నాలుక కలిగి ఇన్ని నాలుకలతో మాట్లాడగలిగిన వాడు మనిషి ఒక్కడే.
ఇంకా దానికి ఇంకా విషం కనబడుతుంది, కానీ వీడు విషం తెలియకుండానే కాటేస్తాడు.
చాలా ప్రమాదం. అందుకని దీన్ని గుర్తించారు వాడు. బకుని చంపిన కృష్ణుడు ఉండగా మనకేమిట్రా భయం? పామును చింతింపనేటికీ అది పాము కావచ్చుగాక మనకేంటి భయం? దాటి పోదుముగాక రా పోదం పదండి పోదాం. అది కౌటిల్యముతో మృంగుడను. ఒకవేళ దాని క్రూర స్వభావాన్ని వదులుకోలేక మనల్ని మృంగిన బకు వెంట జనం కృష్ణు చేత. మన కృష్ణయ్య చేతిలో బకుడు ఎలాగైతే వాడు ఏది చచ్చిపోయాడో అలాగే ఈ పాము కూడా అలాగే వెళ్ళిపోతుంది అనుచున్. ఇలా మాట్లాడుకునంటే పరమాత్మ వైభవాన్ని తలచుకొని పాపానికి భయపడకుండా సాగిపోయేవాడే సాధకుడంటే. అందుకని అటుపోయి వెనక్కి తిరిగి ఇటుపోయి వెనక్కి తిరిగి
నేనేమన్నారండి అంటే లోకానికి భయపడకూడదు, లోకాన్ని భయపెట్టకూడదు. రెండు లక్షణాలు ఉండాలి భక్తులకి.
ఒకటి, నిన్ను చూసి భయపడకూడదు. రెండవది, నువ్వు భయపడకూడదు. భయపడితే పశువు అవుతావు, భయపెడితే మృగానికి అవుతావు అన్నారండి రామకృష్ణానంద స్వామి.
నిన్ను చూసి లోకం భయపడిందా? అమ్మో ఆవిడ వచ్చేస్తుందిరా బాబో, ఇక్కడ ఉండకూడదు అనుకున్నారనుకో నువ్వు మృగాని.
పోని నువ్వు ఇంకొకటి భయపెట్టావు అనుకో, నువ్వు పశువువి. భయపడము భయపెట్టడము రెండు ఉండకూడదు మానవుడికి.
ఎందుకు వస్తుందండి భయం అంటే? మనలో ద్వైతం వచ్చినప్పుడే భయం వస్తుంది.
వీళ్ళకి ద్వైతం లేదండి, పరమాత్మను ఆశ్రయించిన వాడికి భయం ఎందుకు? అందుకని పండిపోదా అని ఇలా కృష్ణుడిని చూస్తూ అది ఖచ్చితంగా భక్తుడి చేతిలో చచ్చిపోతుంది. ఏ వైపు చూస్తూ ఎలా పెడుతున్నారు వీళ్ళు? కృష్ణుడి వైపు చూస్తున్నారు, చెయ్యి చెయ్యి పట్టుకున్నారు. ఏమండి ప్రపంచంలోకి వెడుతున్నారు.
ప్రపంచంలోకి మనం వెళ్లాల్సిందే. నేను మడిగట్టు కూర్చుంటానండి, బయటకు వెళ్తే ప్రపంచం కూడా కనిపిస్తుందండి.
అంటే కుదరదండి, నువ్వు ఉండాల్సింది ప్రపంచంలోనే.
ప్రపంచంలో ఉండవలసిన నీవెలా ఉండాలి?
రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, పనస తొనలు తీసేవాడు చేతికి కొబ్బరి నూనె ఎలా వ్రాసుకొని ఆ పనస తొనల్ని తీస్తాడో, నువ్వు కూడా ప్రపంచంలో ఉండేటప్పుడు ప్రపంచాన్ని అంతకన్నా ఒక తొడుగు తొడుక్కోవాలి నువ్వు కూడా. ఏమంటే కరెంటు వైర్ పట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెంటు దాన్ని కలిపేవాళ్ళు, వైర్లు కలిపేవాళ్ళు ఏం చేస్తారు, దానికి వాళ్ళకు ఒక తొడుగు ఉంటుంది రక్షణ కవచం. ఆ రక్షణ కవచంతో వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా వైర్లు కలుపుతారు. ఆయన కలిపాడు కదా అని నేను కూడా ప్రయత్నం చేసి వైర్లు కలపడానికి పోయాను అనుకోండి, హరి ఓం తత్సత్, తర్వాత నన్ను నలుగురు లేవదీయాలి. కాబట్టి అతను కలిపాడు కదా అని అప్రయత్నం నేను చేయకూడదు. ఆయనకు ఒక రక్షణ ఉంది. ఏముంది, కలిపింది సత్యమైనా సరే తొడుగు ఒకటి ఉన్నది. అలాగే ప్రపంచంలో మన అందరికీ ఉండే ఏకైక తొడుగు ఏమిటంటే పరమాత్మ యందు భక్తి, సమర్పణ భావంతో పరమాత్మకు సేవ చేయడం, నిష్కల్మషమైన హృదయంతో సర్వభూత దయ కలిగి ఉండడం, ఇది పరమాత్మ దగ్గర మనం ఆశ్రయించవలసినటువంటి లక్షణాలన్నమాట. అందుకనే వాళ్ళందరూ కలిసి ఈ బకుడు ఏం చేస్తాడు, బకుడిని చంపేసాడు మన కృష్ణయ్య, ఈ పాము ఏం చేస్తుంది కనుక విడదాం పదండి అని చేతులు పట్టుకున్నారు. చేతులు పట్టుకుంటే అర్థం ఏంటండి, భక్తులైన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకు తోడండి. భక్తిలో కూడా నేను ఎక్కువ వాళ్ళు తక్కువ, నేను ఎక్కువ పని నేను చేస్తున్నాను, తక్కువ పని వారు చేస్తున్నారు. భక్తిలో చెయ్యి చెయ్యి పట్టుకొని ముందుకు సాగడం ఉంది. కానీ చూడండి, వరదలో వెళ్ళేవాడు కూడా ఒక్కడెడితే కొట్టుకుపోతాడు. వరదలో వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారండి, ఒక్కడెడితే కొట్టుకుపోతాడు. తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి, ఉధృతిని బట్టి, ఒరే ఇది అంత పెద్ద ఉధృతం ఏం కాదు, మనం చెయ్యి చెయ్యి పట్టుకుంటే ప్రవాహానికి అవతలకి వెళ్ళగలమని తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యిచ్చి ఉద్ధరింపబడతాడు. భక్తుడు కూడా అంగీకరిస్తాడండి, ఎవరి భక్తినైనా అంగీకరిస్తాడు, దానిలో లోపం ఉండదు అక్కడ. కాబట్టి ఆ భక్తిని అంగీకరించి మనం ప్రపంచంలోకి వెళ్ళాలి, ఒకళ్ళొకళ్ళు సహాయపడుతూ వెళ్ళాలి ప్రపంచంలోకి. మన సహాయమే పరమాత్మ యొక్క రక్షణ. అలాగ వీళ్ళందరూ కలిసి చెయ్యి చేయి పట్టుకొని ముందుకు సాగిపోయారు. అప్పుడు వాళ్ళని చూచి కృష్ణుడు అనుకుంటున్నాడు, అర్భకులెల్ల పాము దివిజాంత కూడవుట ఎరుంగరు అకట నిర్భయులై ఎదుర్కొనిరి ఏగల మనసు విమూఢల మంచు ఆవిర్భాద అకరత్వంబున ఎంతగుల తమలేగ పిండుతో దుర్భర ఘోర సప్పగన తుండ బిలాంతము చొచ్చిరందరు. ఆయన అనుకుంటున్నాడట కృష్ణయ్య, అయ్యో ఈ అర్భకులు అంటే తెలియని వారు, చిన్న పిల్లలండి. అలాంటి వాళ్ళు ఇది మామూలు పాము కాదని, మహారాక్షసుడని తెలుసుకోలేకపోతున్నారే, నేనున్నాననే ముండి ధైర్యంతో పెడుతున్నారే అని ఎప్పుడైతే ఆయనున్నాడనే విశ్వాసం వాళ్ళకు కలిగిందో, వారిని హింసిస్తున్నటువంటి ఆ పాము మీద కోపం పెరిగింది ఆయన. వాస్తవానికి పరమాత్మ అది కూడా ఆయన సృష్టే, ఆయన సృష్టిలో ఉన్నదాన్ని ఆయన ఎందుకు ద్వేషిస్తున్నాడంటే, తనని ఆశ్రయించిన వారికి దుఃఖ కారణమైంది కనుక దానికి ఆయనకు ద్వేషం వచ్చిందే. కానీ వాస్తవానికి అది కూడా తన ప్రాణిలోదే, తన జీవకోటిలోదే అది కూడా. అంటే ఆశ్రయించిన వారి రక్షణకు పరమాత్మ ఎంత సేవ చేస్తాడు. మనం ఎక్కడెక్కడో వీడియోలో చూస్తుంటాం కదండి, ఓ త్రాచుపాము వచ్చి కోడి పిల్లల్ని తినాలని ప్రయత్నం చేస్తే తల్లి కోడి రెక్కలు అడ్డు పెట్టి పాముతో పోరాడుతుంది. అది చాలా పెద్ద పాము, విశాలమైన పడగ విప్పి ఘోరమైనటువంటి కోపంతో కాడేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ కోడి దాని బ్రతికెంతండి, దాని పిల్లల్ని రెక్కల కింద అట్టి పెడుతుంది. అది ఆ రెక్కల కింద అట్టి పెట్టి వాటి రక్షణ కోసం తన ప్రాణాన్ని ఎదురు పెడుతుంది. మరి సృష్టిలో మనము తక్కువగా చూచే ప్రాణికే ఇంత ప్రేమ ఉంటే తన సంతానం మీద, విశ్వ సంతానం మీద నారాయణుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన సృష్టిలోదే కదా, భూత భవ్య భవత్ ప్రభు భూత భూత భావో భూతాత్మ భూత భావన. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామాల్లోనే వస్తాయి ఈ నామాలన్నీ కూడా. అందుకని వెంటనే ఈ రాక్షసుడి మీద కోపంతో వారి వెనుకనే ఈయన కూడా పాములోకి ప్రవేశించాడు. మనం చెప్పుకున్నాం కదా, బురదలో పడ్డ పిల్లాన్ని తీయాలంటే తల్లి ఎక్కడికి దిగాలి, బురదలోకే దిగాలి. కానీ ఆ బురద తల్లిని బాధించదు, ఆ బురద తల్లికి బాధ కాదు. కానీ తెలియని తనంతో దిగిన పిల్లాడికి అది దోషమవుతుంది. ఈయన కూడా నోట్లోకే వెళ్ళాడు, వెళ్ళి ఆ కొండ చెరువు నోటిలో వరుసను వెళ్తున్న వారు లాగానే తాను ప్రవేశించాడు. వేర్పుల చూచి భయంబునంద గ్రసనావేశంబుతో ఉజ్వల కల్పంతోజ్వలమాన జిహ్వ దహనాకారంబుతో మృంగే ఆ స్వల్పాహీంద్రము మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్ స్వల్పాకారులన్ శిఖ్యవారులన్ కుమార ధీరులన్ ధీరులన్. ఇక్కడ చూడండి, ధీరుడు అని పేరు పెట్టాడు పోతనామర్చుడు వారు, ఇంకోటి కుమారాభీరులన్ అని ఒక పేరు పెట్టాడు. ఇక్కడ ధీరులు ఎందుకయ్యారు, ఇక్కడ భీరుడనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, వయస్సు రీత్యా చూస్తే వీళ్ళు చిన్నదానికే భయపడేవాళ్ళు.
ఒక 5-6 ఏళ్ళ పిల్లవాళ్ళు పాము చూస్తే అక్కడ ఉంటారండి.
పైగా ఎంత విచిత్రమైన ఆకృతి కలిగినటువంటి పాము, అలాంటి పామును చూస్తే 5-6 ఏళ్ళ పిల్లలు అక్కడ ఉంటారా? పరిగెడతారు. అంటే అర్భకులు.
కానీ ధీరుడు అన్నారు. ఎందుకు ధీరుడు అన్నాడు? ధీరుడు అనే పదవి ఎప్పుడు ఉపయోగించాడు భగవద్గీతలో? ఎప్పుడు ఉపయోగించాడని ధీరుడు అంటే ఎవడని? దుఃఖేశ్వర త్రిగణమన సుఖేశ్వరి గత స్పృహ.
ఇది కదా ధీరుడి లక్షణం. అంటే ఇంత చిన్నతనంలో వారికి ధీరత్వం ఎలా వచ్చింది?
పరమాత్మ ఎందుండేటువంటి విశ్వాసమే ధీరత్వం. ఇది మొండితనం కాదండి, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విశ్వాసం.
ఇలా ఎప్పుడైతే వాడు వెళ్ళారో ఆవేశంతో ఒక్కసారిగా నోరు వాడు అప్పడించేశాడు. ప్రళయకాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలలాగా మండుతున్న నాలుకలతో వారినందరినీ నోరులోకి లాక్కున్నాడు. ఈ దేవతలందరూ మహాసర్పం వీళ్ళందరినీ మృంగేయడాన్ని చూసి భయపడిపోతున్నారు.
పైన దేవతలు సాక్ష్యమండి ఈ నీళ్ళన్నింటికీ కూడా. మీరు బాగా గమనిస్తే బృందావనంలోకి వచ్చేటప్పటికీ దేవతలు సాక్షి,
అక్కడ రేపల్లెలో ఉండేటప్పటికీ బాలకులు సాక్ష్యం.
అంటే బాలకుల సాక్ష్యం దాటారు. ఇప్పుడు దేవతలు వస్తున్నారు. ఇప్పుడు మనకు బ్రహ్మదేవుడు రాబోతున్నాడు, ఇంద్రుడు రాబోతున్నాడు. వీళ్ళందరూ కూడా దేవతా సమూహంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే.
దేవతలందరూ పైనుండి చూస్తున్నారు. ఈ గోపాలకుల మనస్సులన్నీ ఎప్పుడు కృష్ణుడి చుట్టే తిరుగుతుంటాయి కనుక వారు శారీరకంగా బలవంతులు కాకపోయినా కానీ ధీరత్వంతో చూస్తే మహాధైర్యవంతులు. ఎందుకు ధైర్యవంతులు అయ్యారంటే వాళ్ళ సర్వస్వము కృష్ణుడికి సమర్పించారు కనుక అన్నాడండి పోతన మంచుడు. లోకంలో అన్నీ సమర్పించిన వాడు ప్రపంచంలో దీనుడవుతాడు,
పరమాత్మకు సమర్పించిన వాడు ధీరుడవుతాడు.
ధీరుడికి దీనునికి ఇదే తేడా.
నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయండి.
ఓ 100 మంది వచ్చి నిలబడ్డారు, తలా 10 రూపాయలు పంచుకుంటూ వెళ్ళాను, 100 పదులు 1000 రూపాయలు అయిపోయాయి. 101వ వాడు వచ్చి నిలబడ్డాడు.
ఏమండి నాకు ఏదైనా ఇవ్వండి, వాళ్ళందరికీ ఇచ్చారు కదా అన్నారు. ఇప్పుడు నేను అతని ముందు ధీరుడిలాగా నిలబడగలనా?
దీనుడిగా నిలబడాలి ఇప్పుడు. ఎందుకని? ఒరే 100 మందికి ఇచ్చాను. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే 100 మందికి ఇచ్చిన పేరు కంటే ఒక్కడికి ఇవ్వలేదనే పేరే బయటకు వస్తుందండి.
ప్రపంచంలో భోజనాలు పెడతాం పెళ్ళిళ్ళకి, 1000 మంది తిని వెళ్ళినా కానీ దాన్ని గొప్పగా చెప్పుకోరు. కానీ చివడవాడి విస్తరలో పప్పు లేదనుకోండి, ఈ
మాట మాత్రం భేమరం అంతా పాగిపోతుంది. ఫలానా ఆయన పెళ్లిలో 1001వ వాడికి పప్పు వేయలేదట.
ఇదే పెడుతుంది ప్రపంచంలో బయటికి. ఎందుకని? ఏది మనకు తక్కువ ధనాన్ని కలిగించేది ఉంటుందో అది బయట పెట్టి ప్రపంచం మన ఉనికిని బయటపడేయాలని చూస్తే
పరమాత్మ ఏం చేస్తాడు? ఒరే వాళ్ళందరిలో నన్ను చూసి ఒక్కడికైనా తృప్తిగా పెట్టాడని ఆ పుణ్యాన్ని పట్టుకొని ఉద్ధరించేవాడు పరమాత్మ అయితే,
మన లోపాన్ని పట్టుకొని మనల్ని బయట వేయాలని చూసేది ప్రపంచం.
లోపాన్ని కప్పిపుచ్చి నీలో ఉండే ఉత్తమ గుణాన్ని పట్టుకొని ఉద్ధరించాలనుకునేవాడు
భగవంతుడు ఒక్కడే. అందుకని ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండేటువంటి ధైర్యం ఏంటంటే భగవంతుడు నావాడు.
ఎప్పుడైతే ఈ భయంకర సర్పం చేత మృంగబడుతున్నటువంటి మిత్రులందరినీ చూసి కృష్ణుడు అనుకున్నాడు,
ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను కదా,
ఇంటికి వెళ్ళేటప్పటికీ
గోపికలు ఎదురొస్తారు కదా సహజంగా. కృష్ణయ్య నీతో పాటే కదా మా పిల్లలు వచ్చారు, నీతో పాటే కదా మా గోవులు గోపాలు
లేగదోడులు ఇవన్నీ వచ్చాయి, మరి వారందరైనా అడుగుతారు కదా. ఇంతవరకు పిల్లలు లేగదోడులు కలిసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు కృష్ణ, ఈనాడు మా కొడుకులు రాలేదే, ఏమయ్యారు అని అడిగితే నేను వారికి ఏమని జవాబు చెప్పగలను?
రేపొద్దున శరీరం వదిలిన తర్వాత నేను దేవుడికి ఏం చెప్పాలి అని మనం ఆలోచించకూడదండి.
ఇంతటి భక్తుడు వచ్చి నా ఎదురుగా నిలబడితే నేనేం చెప్పాలని దేవుడు అనుకోవాలి, అది బ్రతుకంటే.
రేపటి రోజున ఆయన జవాబు చెప్పే స్థితిలో ఆయన ఉండాలి, మనం అడిగే స్థితిలో మనం ఉండాలండి.
అది కోరుకుంటాడు ఎప్పుడైనా భగవంతుడు. ఎందుకంటే మన దగ్గర తప్పు ఎప్పుడైతే ఉంటుందో జవాబు చెప్పలేని స్థితిలో నిలబడిపోతాం మనం అందరం. ఎప్పుడైతే జవాబు చెప్పేటువంటి స్థితిలో పరమాత్మ నిలబెడతామో. ఎందుకని పరమాత్మను ఆలోచించాడంటే వీళ్ళందరికీ జవాబుదారిగా తాను నిలబడ్డాడు కనుక.
జవాబుదారిగా తాను ఎందుకున్నాడు పరమాత్మ అంటే వీళ్ళందరి మనస్సులు తన యందు లగ్నమయ్యాయి గనక.
ఎప్పుడు మనస్సు మాధవార్పితం చేశాడో జవాబు బాధ్యత పరమాత్మకు చేరింది. ఇప్పుడు ఆయన వెళ్ళి సమాధానం చెప్పాలి వీళ్ళందరికీ. అందుకని ఇప్పుడు నేనేం చేయాలి? ఈనాడు వీరిని లంకె తగిలించినట్టుగా ఆ పాము నోటికి అప్పదెప్పాడు కదా ఈ బ్రహ్మదేవుడు. ఈ విధి ఎప్పుడు ఇలాంటి క్రూరకృత్యాలే చేస్తాడు ఎందుకో అని తనని తాను అనుకున్నాడు పరమాత్మ. సరే, కృష్ణుడు సర్వము చూడగలిగినవాడు, అందరి చూపు తానే అయినవాడు, తనను ఆశ్రయించిన వాడి కష్టాలు తొలగించేవాడు కనుక మహాభయంకరుడు ఆ రాక్షసుడు దేవతలు కూడా అతడు చేసిన పనికి భయపడి మొరబెట్టుకుంటున్నారు. ఈ రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడుతున్నారు. ఆహా, మన కోరిక నెరవేరింది, ఇన్నాడుకి కృష్ణుడు, కృష్ణుడిని నమ్ముకున్న గోపబాలుడు అందరూ మూకుమ్మడిగా మా అగాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారని రాక్షసులు గర్వంతో తలలు ఎగరేస్తున్నారటండి. ఇప్పుడు స్వామిని ఆశ్రయించిన వారందరూ కిములైపోయారు. అయ్యో, ఇలా అయిపోయింది పరిస్థితి అని వెంటనే ఆ కొండ చీలవ అందరినీ మింగుతూ లోపలికి తీసుకుంటూ ఉంటే స్వామివారు కృష్ణయ్య కంఠద్వారం దగ్గర చేరాడు. దాని శరీర తన శరీరాన్ని విపరీతంగా పెంచడం మొదలెట్టాడు. అంటే కంఠం దగ్గర పట్టుకున్నాడు పరమాత్మ, శరీరాన్ని పెంచుతున్నాడు. ఇక పాముకి ఊపిరి వెళ్ళేటువంటి అవకాశం లేదు. లోపలున్న ఊపిరి బయటికి రావడం లేదు, బయట ఉన్న ఊపిరి లోపలికి పోవడం లేదు. ఈ వాయువు లోపలికి పోకపోవడం వల్ల పొట్టొప్పిపోతుంది. ఇది బయటికి పోతేనే తన బ్రతుకు, బయట ఉన్న దాని లోపలికి వెళ్ళకపోయినా తనకు బ్రతుకు లేదు. అంటే బయట దాన్ని లోనికి రానివ్వక, లోనున్న దాన్ని బయటకు వెళ్ళనివ్వక పరమాత్మ అడ్డుగా నిలిచి ఓ పెద్దగా తన శరీరాన్ని పెంచుకున్నాడు. ఎప్పుడైతే ఇలా స్వామివారు తన శరీరాన్ని పెంచాడో ఊపిరి విడలక కడుపున ఆ పదవిన పాము ప్రాణవాతమున సంతాపించి శిరము వ్రక్కలు వాపికొలుచు వెడలి చని చనియన్ పటు ఘోషంతో. పరీక్షిత్ మహారాజా, ఆ పాముకు ఊపిరి వెడడం లేదు, గాలి బయటకు వెళ్ళడం లేదు, కడుపుంపిపోతుంది, ప్రాణవాయువులు లోపల తుకతుకలాడిపోతున్నాయి. అవి వ్యాకోచించి వ్యాకోచించి చివరికి పాము తలని పక్కని బత్తలు కొట్టి అలా బయటకు వచ్చేసాయి. అంటే ఏ నోటితో ఇన్ని పాపాలు చేసిందో ఆ నోటికే పరమాత్మ ఈ రోజున శిక్ష వేశాడు. అందుకనే మనం ఏ కార్యం ఏ అవయవంతో చేసినా ఆ దోషం అనేటువంటిది మనం అనుభవించాల్సి వస్తుందండి, తప్పదు. అది చేసినటువంటి పాపం అనుభవానికి వస్తుంది ఒకనాటికి. ఎప్పుడైతే క్రూరసర్పం కడుపులో దూరిపోయినటువంటి గోపాల బాలకుణ్ణి లేగదూడంతో సహా కృష్ణుడు తన కరుణ అనే అమృత వర్షంతో బ్రతికించాడు. ఇప్పుడు పరమాత్మ వీళ్ళందరూ చచ్చిపోయారు లోపల కడుపులో, మరి దేనితో బ్రతికించాడు? క్రూరవ్యాడ విశాల పక్షిగతులను గోవత్స సంగంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రతుకంగా చూచి వత్సంబులను వారు తాను తదాశ్రవీధిముగణం వచ్చే ఘనోన్ముక్తులై తారానీకముతోడని ప్రసదు ఆ తారేషి చందంబునన్. పరీక్షిత్ మహారాజా, ఎప్పుడైతే స్వామి తన కరుణ అనే అమృతాన్ని సేకరించాడో అప్పుడు గోపబాలులు లేగదూడలు అన్నీ బయటకు వస్తుంటే ఆవరించిన మేఘాలు విరిసిపోగానే నక్షత్రాలతో చంద్రుడు ఎలా బయటపడ్డాడో అలా గోపాలచంద్రుడైన కృష్ణ భగవానుడు ఆ తారకల్లాంటి గోపాల బాలుడితో ఆనందంగా కనిపించాడు. స్వార్థపరులైనటువంటి దేవతల కోసమై కొద్ది మంచి గుణం కలిగినటువంటి బలిచక్రవర్తినే ధిక్కరించాడే నారాయణుడు. బ్రహ్మాండమంతా ఆక్రమించిన వామనమూర్తి కదా ఆ మహావిష్ణువు. మరి అమాయకులైన గోప బాలకుల కోసం ఈ పాపిష్టి పాము గొంతుక బ్రద్దలు కొట్టడం పెద్ద ఇంత ఏమైనా విచిత్రమా? లేదు కదా. ఎప్పుడైతే మహాసర్పం శరీరం నుండి దిక్కులు వెలిగిపోయేటువంటి తేజస్సు వచ్చిందంటే ఆ పెనుబాము మేననకు అద్భుతమైన వెలుగు దిక్తడో దీపకమై పడని వెడలి దేవపదమ్మున తేజరులుచు గ్రేపులు బాలులను బెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చెన్. ఆ పాపడు చొచ్చి ప్రాణముల బాపిన అంతన శుద్ధసత్వమై ఎప్పుడైతే పాములాగా అగాసురుడు రూపంలో వచ్చిన రాక్షసుడు చనిపోయాడో ఓ తేజమనేటువంటిది నారాయణమూర్తిలో లీనమైపోయిందటండి, కృష్ణ భగవానుడిలో చేరిపోయింది. ఇక కృష్ణుడి స్పర్శతో ప్రాణం విడవగానే అది శుద్ధసత్వమైపోయిందయ్యా. శ్రీహరి రూపాన్ని ఒక్కమారైనా మనసులో నిలుపుకుంటే చాలు, ఎంతటి పాపాత్ముడైనా శ్రీహరి తనలోకి స్వీకరిస్తాడు. అటువంటిది తననే మింగిన రాక్షసుడికి తన లోపల స్థానం ఇవ్వడం ఆశ్చర్యమే ఉంది గనక. అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు. మరలా అంటే రంభామతులైన అప్సరసులు నాట్యం చేశారు. అంటే ఇప్పటి వరకు పాపానికి లొంగిన వాడే కానీ పాపాన్ని త్రెంచిన వాడు లేడండి. పాపాన్ని త్రుంచినవాడు, పాపము అంతు చూసినవాడు భగవంతుడైన కృష్ణుడు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. గంధర్వులు గానం చేశారు, మృదంగాలు ధ్వనిస్తున్నాయి, కృష్ణుడికి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ఈ ధ్వానాలన్నీ ఎవరు విన్నారు? ఆవాద్యంబులు
పద్మజుడు విని ప్రీతి భూమిని ఏతెంచి నేడి వత్సార్భకులకు భుజంగపతి హింసింపగా ఈ బాలకుండే వెంటన్ బ్రతికించే మేలనుచు ఊహించే కడున్ నివేరన్. ఇప్పుడు దేవదండవులు రోగారు.
దేవలోకంలో ఒక కోలాహలం బయలుదేరి,
దేవలోకంలో కోలాహలం బయలుదేరితే ఎవరికి తెలియాలండి?
ఇంద్రుడికి తెలియాలి, బ్రహ్మదేవుడికి తెలియాలి కదండి.
మరి కోలాహలానికి కారణమేమిటో, ఇంతమంది ఆనందాన్ని పొందుతున్నారంటే గొప్పదేదో జరిగి ఉండాలి.
బ్రహ్మదేవుడు తన చిట్టా తీశాడండి, తన దగ్గర ఒక డైరీ ఉంటుంది,
ఆయన ఏ రోజున ఏం జరగాలి అనేది ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతుంది.
బ్రహ్మదేవుడు ఆ రోజు సమయాన్ని చూచాడు. ఈ సమయానికి ఏదైనా దేవలోకం ఆనందపడేంత కార్యము ఒకరి ద్వారా జరగడానికి నేను ఏమైనా లిఖించానా,
నా లిఖితంలో ఇంత గొప్ప కార్యం జరగాలి ఏమైనా వ్రాసిందా అని వెతుక్కున్నాడు. అయితే తన వ్రాతలో ఎక్కడా ఇటువంటి సంఘటన జరిగే దాఖలాలు కనబడలేదు.
బ్రహ్మరాతకు కూడా అతీతమైనదండి కృష్ణచర్య.
అందుకనే భగవంతుడు అంటే గురు భగవానుడు అంటే
బ్రహ్మరాతని కూడా నిలబెట్టగలిగినటువంటి వాడు.
ఆ బ్రహ్మ కూడా ఆయన అంగీకారాన్ని తీసుకొని మనకు చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మనకి పూజ్య మాతాజీ వారు చాలామంది వారి బోధామృతంలో తెలియజేశారు.
అక్కడ రామదాసు గారి దగ్గర శిష్యుడు ఉండేవాడు, ఆయనకి దగ్గరికి భిక్షాటకుని పంపిస్తే భిక్షాటకునికి వెళ్ళిన పిల్లాడు జోషి బువా అనేటువంటి ఒక జాతకం చెప్పి ఆయన దగ్గరికి ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష అడుగుతాడు.
ఆ పిల్లాడిని పరిశీలించి, అబ్బాయి నువ్వు పాలైపోతావు,
నీకు మృత్యు ఉందిరా,
నీవు ఏదో గొప్ప దేవుడు నా గురుదేవుడు అంటున్నావు కదా,
నీ గురుదేవుడికి ఎంత సమర్థత ఉంటే రేపు ఈ సమయానికి వచ్చి మరలా భిక్ష అడిగితే నీ గురువు సమర్థతను నేను అంగీకరిస్తాను, నీకు మృత్యు ఉంది అని చెప్పాడు. ఈ పిల్లాడు ఏడుస్తూ వెళ్ళి గురువుగారిని ఆశ్రయించి, గురువుగారు నేను చచ్చిపోతానట, వాడు సాయంత్రం చచ్చిపోతానట, ఈ ఊర్లో పెద్ద జ్యోతిష్కుడట ఆయన, ఆయన చెప్పాడు
నా చావు ఖాయం అని ఏడుస్తున్నాడు.
ఒరే చస్తాను చస్తాను, నీకు ఇప్పుడే చస్తావేరా,
కాస్త నాకు అన్నం వండి చావు అన్నాడు గురువు గారు.
సరే అన్నం వండాడు.
అన్నం వండిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు, ఒరే అన్న పెట్టరా
గురువుగారు నేను చచ్చిపోతానండి, ఒరే నాకు పెట్టి చచ్చిపోరా అన్నాడు గురువు గారు.
సరే అన్నం ఆయన ఇప్పటికే పెట్టాడు, ఎరా నువ్వు తినవా అన్నాడు, కాసేపట్లో చచ్చే నాకు అన్నం ఎందుకు అన్నాడు, చావడానికైనా ఓపిక కావాలి కదరా, చావడానికైనా శక్తి కావాలి కదా, తిను అన్నాడు గురుదేవి.
సరే ఏం చేస్తారు, గురువు ఆజ్ఞ కదా తప్పదు.
ఇక నాకు ఏడుస్తూనే ముద్ద తిన్నాడు.
తిన్న తర్వాత గురువు గారు అన్నారు, ఒరే ఎక్కడున్నావురా అంటే, ఇదిగో ఏడుస్తున్నాడు వాడు అక్కడ అమ్మోళ్ళు కూర్చోండి,
ఒరే ఎందుకురా ఏడుస్తున్నావు, కాస్త నా కాలు పట్టరా అన్నాడు.
ఏమయ్యా ఇంకా సేపట్లో చచ్చిపోతున్నా, నీకు సేవకు మాత్రం వదలవా నన్ను అన్నాడు.
ఒరే ఆ చచ్చేదేదో నా కాళ్ళు పెట్టి చావరా అన్నాడు. ఆ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒప్పుతూ ఉన్నాడు. కాళ్ళు ఎక్కడ పెట్టాడు గురుదేవులు, బొమ్మ వైపు పెట్టాడు కాళ్ళు, ఈయన లోపలికి తల పెట్టాడు.
ఇప్పుడు యమధర్మరాజు వచ్చాడు, ఆయనకి ఆయన లిఖితం ప్రకారం
యమభాషం వేసుకుంటే ఈయన తల దాటి యువతలకి రావడలే, తలేమో ఆ వైపు ఉంది కాళ్ళు ఈ వైపు ఉన్నాయి. ఈయన యమభాషం వేస్తున్నాడు యమధర్మరాజు, భాషమేమో తలదాకా వస్తుంది గురువు తలదాకా,
శిష్యుడు కనబడుతున్నాడు యమధర్మరాజు. యమధర్మరాజును చూశాడంటే వాడు ఎంత పుణ్యాత్ముడు కదండి.
ఆయన చూశాడు, యముడు వచ్చాడు, వీడి చెమటలు కారిపోతున్నాయి,
గురుదేవా గురుదేవా అని కాళ్ళు బాగా గట్టిగా
ఏది కళ్ళు తెరవకుండా మళ్ళీ అలా చూస్తున్నాడు, ఆడు కనబడుతున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు, కాళ్ళు ఒప్పుతున్నాడు,
గురుదేవా అంటున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఏమర్రా నీకు అలా, నువ్వు కాళ్ళు పట్టరా
గురుదేవా అంటున్నాడు, పెద్దగా నడుస్తున్నాడు. ఈ లోపల యముడు వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రయత్నం అయిపోయింది,
తన సమయం అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఆ పిల్లాడికి ఆ భయం తీరిపోయింది.
ఇప్పుడు గురుదేవుడు వారు తెల్లవారిన తర్వాత పిల్లాడితో అన్నాడు, ఎరా ఎవరైతే నీకు మృత్యు ఉందని చెప్పారో ఆయన నీ గురువు సమర్థతను ప్రశ్నించాడు కదూ, వెళ్ళి ఇప్పుడు నిలబడి నీ గురుదేవుడి సమర్థత గురించి ఆయన చెప్పిరా
అని ఇప్పుడు వెళ్ళి ఆ పిల్లాడు వెళ్ళి అక్కడ ఆయన జ్యోతిష్కునింటి ఎదురుగా నిలబడి ఆయన జయ జయ రఘువీర సమర్థకి అని ఆయన సమర్థుడైనటువంటి ఆ రఘువీరుడు యొక్క ఆ రామదాసు వారి యొక్క ఉన్నతత్వాన్ని గురించి గురు వైభవం గురించి ఆ అబ్బాయి చెప్తే అప్పుడు ఆయన వెంటనే వచ్చి ఆ జోషి భువాంతటి మహానుభావుడు మళ్ళీ గురుపాదాన్ని ఆశ్రయించాడు. అంటే అది బ్రహ్మలిఖితమే జ్యోతిష్యంలో ఉంది, కానీ ఆ జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఆ మృత్యువు అది ఎలా తొలగించాడు గురుదేవి. మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మన పూజ్య మాతాజీ వారి యొక్క వారి ఇప్పుడు మనకు అమ్మ కూడా మనకు ఆశ్రమంలో ఉండేవారు, వారికి కూడా ఏది కాస్త ఎటువంటి భయమే పెట్టారు బయట ఉండే జ్యోతిష్కు, అమ్మ నేను ఇదిగో ఈ సమయానికి వెళ్ళిపోతానట అని అంటే వెంటనే మాతాజీ వారు మనకి వారి దైవత్వాన్ని బహిర్పరచరండి, మామూలుగానే మాట్లాడేస్తారు. అవన్నీ మీకు ఎందుకండి? ఆ జ్యోతిష్యం ఆ పేపర్లు ఏమి ఉన్నాయో అవి నాకు ఇచ్చేయండి, నేను నా డ్యూటీ ఎవరికి అమ్మచెప్తాను, ఆ డ్యూటీ వారు తీసుకుంటారు అని చక్కగా ఆ కాగితాలు ఏమీ ఎరుగనే మా ఊరు మనిషి ఏనండి, మన అమ్మ అలా కనబడతారు కానీ అలా తీసుకొని మామయ్య గారు నేను బాబుజీ వారికి అప్పచెప్పేసిన కార్యం వారు చేసేస్తారు. ఇక మనకి తరువాత కాలంలో వారు ఎప్పుడైతే జ్యోతిష్కుడు నిర్ణయం చేశాడో అంతకాలానికి మించి ఆశ్రమానికి సేవలు అందించారండి. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ గురుపాదము, మనం నమ్మినటువంటి ఆ కృష్ణపాదము ఆశ్రయించిన వారికి ఎలాంటి మేలు చేకూరుస్తుంది అది మనకు తెలియకుండా మనల్ని ఎలా ఉద్ధరించేస్తుంది. ఏమంటే నావలో సరిగా కూర్చొని నావ నడిపేవాడు సమర్థుడైతే నువ్వు నిద్రపోయినా గమ్యస్థానం చేరిపోతుంది. సమర్థుడైన నావికుల మీద నమ్మకం ఉంటేనే నిద్రపోతు నువ్వు హాయిగా ప్రయాణం చేస్తున్నావే, సమర్థుడైన గురుదేవుడికి నీ సంసారం అనే నామను అప్పచెప్పిన తర్వాత నీకు దిగులు ఎందుకండి? ఆడుకోట్లు కానీ దుఃఖాలు కానీ వస్తే తొలగించేవాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు, అలాగే కృష్ణుడు మనకున్నాడు. ఇది బ్రహ్మరాతలో లేనటువంటి లీల. బ్రహ్మదేవుడు అంతటి వాడు తన చిట్టా చూసుకొని చూశాడు ఈ జయ జయద్వానాలు ఏమిటి, ఈ వాయిద్యాలు ఏమిటి, ఈ పాటలు ఏమిటి, ఏదో లోక కళ్యాణం జరిగి ఉంటుంది. ఈ లోక కళ్యాణం ఎవరు చేశారు? తన యొక్క చిట్టాలో లేనిది. వెంటనే భూలోకంలో జరిగింది ఈ లీల. భూలోకానికి వచ్చాడు. ఈ లోక కళ్యాణం జరిగే మహానుభావుడు ఆయన ఎంత గొప్పవాడో, ఏది నా సృష్టిలో లేనివాడు. వాస్తవానికి ఈ పిల్లాడి సృష్టిలోనే ఆయన ఉన్నాడండి. ఏమంటే ఈయనకంటేనే ఆయన వచ్చాడు. పిల్లాడిగా కనబడుతున్నాడే కానీ నాలుగు ముఖాల బ్రహ్మనత్త కన్న తండ్రి అండి ఈ పిల్లాడు. సామాన్యుడు కాదు, నాలుగు ముఖాలు కన్న తండ్రినా ఆ బ్రహ్మణ కన్న తండ్రి. ఆయన అనుకున్నాడు ఈ పిల్లాడా ఇంత లోకవాశ్చర్యపడేలాగా లీల చేసిన వాడు, ఇంతటి మహాసర్పాన్ని లేగల్ని ఈ బాలకుణ్ణి చంపడానికి ఇంత పెద్ద పాము ప్రయత్నిస్తే ఈ కుర్రవాడేలా బ్రతికించాడబ్బా. కుర్రవాడు అనుకున్నాడే కానీ నేను వీడి కొడుకును అనుకుంటే బ్రహ్మగారి గర్వం తొలగిపోయి ఉండేది అప్పుడినో. నేను ఇతడు బిడ్డని అనే జ్ఞానం కలిగిందే అదే రండి విష్ణుమాయ. విష్ణుమాయ బ్రహ్మంతుడి వాడే మోసపుచ్చింది మనం ఎంతండి. లోకల్ని అంటారు నేను అసలు మాయకు మోసపోనండి, నేను మాయని ఏంటి నా బొంద మాయని చేయించేది. మనల్ని కన్న నాలుగు తలకాయల వాడికే మనల్ని సృష్టి చేసిన వాడే తలక్రిందులు అయిపోయాడు. ఇక మనమెంత దాటగలుగుతాం మాయని, మళ్ళీ ఆయనను ప్రేయిస్తేనే దాటగలుగుతాం. అమ్మ ఇప్పుడు పాడుతూ ఉంటారు కదా, ఎంతో గొప్పది నీ మాయ అది రానీయకు నా ఛాయ. అది దాటాలంటే నీదయ్యా, మరి వేరే మార్గము లేనే లేదయ్యా. అమ్మ పాడతారు కదా చక్కగా, ఆ మాయనిది నిన్ను శరణు తెచ్చితే ఈ మాయ దాటడానికి తేలిక. మరి బ్రహ్మంతటి వాడికి వచ్చేసింది అక్కడ. వెంటనే ఆ కొండ చిలువ చర్మం కొన్నాళ్ళకి ఎండిపోయింది. చాలా కాలం పాటు ఈ గోపవారులు గుహలాగా ఆడుకుంటున్నారండి. ఈ విధంగా కౌమార వయస్సులో లీల చేశాడు. అంటే ఐదవ ఏట చేశాడండి అఘాసురుడి వధ. అంటే ద్వాపర యుగంలో ఐదేళ్ల తరువాత పాపం వస్తుందండి పిల్లలకి. ఐదేళ్ల దాకా పాపాలు లెక్కలోకి రావు. ఐదు దాటగానే అక్షరాభ్యాసం అనేది ఎందుకు పెట్టారంటే ఐదు దాకా పాపం ఏదో పుణ్యం ఏదో తెలియక వాడు క్రియ చేశాడు. ఇప్పుడు ఐదవ ఏట జ్ఞానంలో దీన్ని ప్రవేశపెడితే యుక్తమేది అయుక్తమేది ఇందులో విచారణ జరగాలి అంటే వాడికి జ్ఞానం అవసరం కనుక అప్పుడు వాడికి అక్షరాభ్యాసం చేయిస్తారు. అంటే అక్కడ పూర్వకాలం అలా ఉండేది. ఇప్పుడు ఈ కాలం వచ్చేటప్పటికీ మన మార్కండేయుడు చేసిన నిర్ణయం ఏమిటంటే సుమారుగా 12 ఏళ్ల వరకు పాపము చెందకుండా ఉండుగాక. 12 ఏళ్ల తర్వాత పిల్లవాడిలో పాపపాలోచన కనుక బయలుదేరితే అది వాడికే చెందును. 12 ఏళ్లలోపు కనుక చేరితే అది తల్లిదండ్రులకు సంక్రమించును. ఎందుకంటే వాడు యుక్తాయుక్తం చెప్పాలి కనుక అని ఒక నిర్ణయం చేసేసాడు. సరే ఎప్పుడైతే ఈ పిల్లాడు ఐదవ ఏట అఘాసురుడి వధ జరిగిందో ఈ సన్నివేశాన్ని పౌగండం, దాన్ని కౌమారం అన్నారు, దీన్ని పౌగండము అన్నారు. ఈ పౌగండం అనే వయస్సులో అంటే 6వ సంవత్సరంలో పిల్లలు వెళ్ళి ఇంట్లో చెప్పారండి, అమ్మ అమ్మ నిన్న మా కృష్ణయ్య ఓ పేద కొండ చెరువును చంపాడమ్మ అని చెప్పగానే ఇప్పుడు పరీక్షణ మహారాజుకి ఒక చిన్న సందేహం కలిగింది. ఏమండి ఎప్పుడో సంవత్సరం క్రితం పని జరిగితే నిన్న జరిగింది అని చెప్పడం ఎంత హాస్యాస్పదమో, 5 ఏళ్లలో కొండ చిలువ వధ జరిగితే 6వ ఏట వెళ్ళి ఈ పిల్లలు నిన్న చంపాడు మా కృష్ణయ్య అని చెప్తున్నారు కదా, ఇది ఎలా జరిగింది? 5 ఏళ్ళుకో కౌమారము అట మీద 5 ఏళ్ళు పౌగండమనేయుడు ప్రాయమందు
ఐదేళ్లవాడైన అబ్జాక్ష చరితంబు పౌగండమని గోపబాలురెల్ల తలతురంటివే ఎట్లు తలతురు వారలు నిరుడు చేసిన పని నేటిదనగవచ్చునే. ఇది నాకు వరుసతో నిరిగింపు. మనుగుడు యతిచంద్రుడైన శుకుడు యోగ దృష్టి చూచి ఎక్కింత భావించి వినుము రాజవర్య వినయధూర్య పరమగుక్ష్యమనుచు పలుకుదురు ఆర్యులు శిష్యజనులకి విషేయుతలపు.
ఇక్కడ శుభయోగేంద్రుడంతటి వాడు ధ్యానమగ్నుడైతే తప్ప రహస్యం తెలియలేదండి.
అంటే ఇది శుకుడికి కూడా చాలా ఏది ముఖ్యమైనటువంటి లీల. ఈ అఘాసుర వధ అనేటువంటిది శుకుడు కూడా యోచించాడు.
నిజమే కదా, నేను మా నాన్న దగ్గర భాగవతం విన్నప్పుడు నాకు ఈ ఆలోచన రాలేదే.
ప్రశ్నలు వేస్తే ఇలాంటివి వేయాలండి.
అంతేగాని దీపం ఏ వైపుకు తిరగాలి, పూలు ఏ పూలు పెట్టాలి, ఏ కొమ్మ పూలు పోయాలి, ఈ ఇవి కాదండి.
అసలు అన్నింటికంటే పూజకు ముఖ్యం మనస్సు.
చిత్తశుద్ధి లేని శవపూజ అన్నాడే కానీ పూలు లేని శవపూజ లేదా అని చెప్పలేదు. పూలు లేకపోయినా శవపూజ చేయొచ్చు,
మనోపుష్పం పెట్టి అర్చన చేసుకోవచ్చు.
గురుదేవులు అదే చెప్తారు, మన అమ్మ కూడా అదే చెప్తారు. మీరు ఏ పూలు లేవనుకొని దిగులు పెట్టుకోకండి. మీ మనోపుష్పం ఉంది చక్కగా, భగవంతుడు నిరంతరము ప్రకాశింపజేసే పుష్పం.
ఆ మనస్సును అర్పించండి, దాని చేత మీ హృదయంలో ప్రకాశించేవాడు గురుదేవుడు.
కాబట్టి అక్కడ మనకి బయట విషయాలు, బయట ఉండేటువంటి వస్తువులు కాదు ప్రధానం. మనం ఎంత శ్రద్ధతో చేయగలుగుతున్నాం పరమాత్మ యొక్క సేవ.
అలాగే ఇక్కడ కూడా ప్రశ్న వేసేటప్పుడు గురువుగారు వేయమన్నారు కదా అని, రేపటి నుంచి నేను ఏదో పెద్ద ఉత్తమ శిష్యుని అనిపించుకోవాలని కనిపించినప్పుడల్లా చప్పదండి ప్రశ్నలు వేసామనుకోండి, అది మన అజ్ఞానాన్ని బయటపెరుస్తుందే తప్ప జ్ఞానాన్ని పెంపొందింపచేయదు. అందుకనే ఎవరైనా మహాత్ములు అవకాశం ఇస్తే ఆత్మతత్వం గురించి అడగాలే కానీ బయట విషయాలు కాదని ముచ్చటించుకోవచ్చు. ఎందుకంటే బయట విషయానికి జ్ఞానం ప్రపంచం బోరడంతుంది, దాని గురించి చెప్పేవాడు బోర్డు మంది ఉన్నారు.
కానీ మన గురించి మనకు చెప్పేవాడే తక్కువగా దొరుకుతాడు, మనలోకి మన ప్రయాణం చేయించేవారే తక్కువగా దొరుకుతాడు.
అందుకని ఇక్కడ శుభయోగేంద్రుడితో అన్నాడు, ఏమయ్యా ఐదేళ్లలో జరిగితే ఆరో ఏడు చెప్పారన్నావు, నిరుడు చేసిన పని ఈ రోజు చేశానన్నాడు ఎంత హాస్యాస్పదమో, ఈ పిల్లలు చెప్పేది కూడా అలాగే ఉంది, సంవత్సర కాలం ఏం జరిగింది.
వెంటనే ఆయన ధ్యానమగ్నుడై దివ్యదృష్టితో జరిగిన లీలని తెలుసుకున్నాడు. ప్రియురాలి వలని వార్తలు ప్రియజనులకు ఎల్ల పొద్దు ప్రియమగు పంకిన్ ప్రియుడు హరిచరితంబులు ప్రియభక్తులకెల్ల ఎడల ప్రియములు కావే. ప్రియురాలు గురించిన వార్తలు ఎప్పుడు చెప్పినా ప్రియులకు ఇష్టంగానే ఉంటాయి. ఏమండి, మనమందరం ప్రియురాలము అంటే ప్రేమింపబడేవాళ్ళం, ప్రేమించడానికి యోగ్యమైన వాళ్ళం.
మనకి ఎవరండి ప్రియతముడు? భగవంతుడు.
వస్తు ప్రియమా వాసుదేవుడు ప్రియమా,
పదార్థం ప్రియమా పరమాత్మ ప్రియమా?
ఏది మనకు ప్రియాలు అవుతున్నాయి, ఏవి మనకు అప్రియాలు అవుతున్నాయి? మనకు ప్రపంచం అప్రియం కావాలి, పరమాత్మ ప్రియం కావాలి. వస్తువు అప్రియం కావాలి, వాసుదేవుడు ప్రియం కావాలి.
మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఇటన్నో దీన్ని అటు తిప్పేస్తున్నాం.
ప్రపంచం ప్రియమైపోతుంది, పరమాత్మ అప్రియమైపోతున్నాడు. వస్తువు ప్రియమైపోతుంది, వాసుదేవుడు అప్రియుడైపోతున్నాడు.
రామకృష్ణానంద స్వామి వారు చిన్న కథ చెప్పేవారు. భగవంతుడు అటండి ఒక సంచిచ్చి పంపించాడట మనకి లోకంలోకి వచ్చేటప్పుడు.
ఏమిటా సంచి? పూర్వకాలంలో బిచ్చగాళ్ళకు ఒకే సంచి ఉంటుందండి. ఆ సంచి
మూతి ఒకటే ఉంటుంది కానీ లోన అరలు రెండు ఉంటాయి.
మూతి ఒకటే ఉంటుంది, అరలు రెండు ఉంటాయి. ఒక అరలో అన్నం వేయించుకుంటారు, ఒక అరలో కూరలు వేయించుకుంటారండి.
ఆ రెంటికి మధ్యలో ఒక గుడ్డ కుట్టుకుంటారండి వాళ్ళు. ఈ గుడ్డ ఆ రెండింటిని వేరు చేస్తుంది, ఒకదానిలో అన్నం ఒకదానిలో కూరలు
ఇలా వేరు చేస్తుందండి. అలాగే భగవంతుడు కూడా సంచిచ్చి,
అబ్బాయి ఇదిగో ముందు పైకి మూత ఒకటే ఉంటుంది కానీ లోపల అర ఉంటుంది, ఒక అరలోనేమో నువ్వు చేసిన దోషాలు, ఇంకొక అరలోనేమో ఇతరులు చేసిన దోషాలు.
కానీ నువ్వు చేయాల్సింది ఏమిటంటే
నీవు చేసే దోషాల సంచిని ముందు వేసుకో, ఇతరులు చేసిన దోషాలను వెనక సంచిలో వేసుకో. వీడికండి వీడి దోషాలు చూసుకోవడమే సరిపోతుంది. రోజు వీడి సరి చేసుకోవడంతో వీడి పక్కాడ విషయాలు పట్టించుకోవడం లేదండి.
వాడు అనుకున్నాడు, చిచ్చి నా దోషాలు నేను చూసుకుంటూ ఉంటే నాకు పొద్దుపోవడం లేదు,
ఇప్పుడు ఎదుటి వాడిని చూసుకోవడం మొదలు పెడదాం. ఏమండి, ఈ సంచి నిండితేనే కదా వెనక సంచి కావాలి, ఇదే నిండడం లేదండి, వెనక సంచి వచ్చే అవకాశమే లేదు కదా. అందుకని వీడేమనుకున్నాడు,
నావి నేను చూసుకోవడమే సరిపోతుంది, ఈ సంచి నిండడం లేదు, దీంతోనే నాకు పొద్దుపోతుంది,
వెనక సంచి అంతా ఖాళీగా ఉంటుంది, ఒక పని చేద్దాం, ఇప్పుడు దీన్ని ఉల్టా చేద్దామనుకున్నాడట. అంటే వెనక ఉండాల్సినటువంటి మూతి భాగాన్ని ముందుకు తెచ్చాడు, ముందు ఉండాల్సిన దాన్ని వెనక్కి తెచ్చాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, వీడి దోషాలేమో లోన కుప్పలు తెప్పలు పెరిగిపోతున్నాయి, ఎదుటివారి దోషాలు చూడటం మొదలుపెట్టి ఎదురంతా ఖాళీ పెరిగిపోతుంది. భారం మోసి మోసి వీడు తెచ్చాడే కానీ సంచి ఖాళీ కాలేదండి.
అది అంతరార్థం. అంటే మంది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యక ఎదురు వారి లోపాలను గుర్తించడానికి బయలుదేరుతున్నామే కానీ మన తప్పుల్ని మనం గుర్తించడం లేదు.
అలాగే మనకు ప్రియమైనది ఏదో మనం తెలుసుకోవాలి. లోకంలో ప్రపంచాన్ని గురించి తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి? ప్రపంచం అనంతమే, పరమాత్మ అనంతమే.
కానీ నీడ గురించి మాట్లాడుకొని సత్యాన్ని వదిలేసినట్టుగా,
పదార్థం గురించి మాట్లాడి భుజించడం మర్చిపోయినట్టుగా,
మావిడండి బ్రహ్మాండంగా చేసిందండి వంకాయ కూర పులిహోర గోంగూర అబ్బబ్బబ్బబ్బ బ్రహ్మాండం ఉండేది కబుర్లతో కాలక్షేపం చేసి
రెండైంది కదండి మీ ఇంటికెళ్ళి అన్నదినండి అన్నాడట.
ఇది ఎలా ఉంది చెప్పండి?
ఇప్పుడు ఇంత వర్ణన ఏమైనా నీ కడుపు నింపుతుందా? ఎప్పుడు నిండుతుంది?
వాడికి వర్ణన చేయకపోయినా వస్తువు పెడితే వాడికి కడుపు నిండుతుందే, కానీ వర్ణన చేసి మీ ఇంటికి పొమ్మంటే ఏమనుకుంటాడు? నా కర్మగాలు వచ్చే నీకు పంపదనుకుంటాడు అంతే కదా.
అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? వర్ణన ఆపి పనిచేయాలి.
నేను అంత గొప్పవాడిని ఎందుకు,
నీ గొప్ప అయితే ఎవడికి గొప్ప? అందరికంటే గొప్ప మనందరినీ సృష్టించిన ఒకడు ఉన్నాడు
భగవంతుడు, ఆయన గొప్ప. ఆయన గొప్ప చెప్పుకుంటే మనకు తనివి తీరదండి. ఎంత ఈ రోజులైనా
చెప్పుకోవచ్చు.
ఇతరుల గురించి చెప్తున్నావు అనుకోండి పెద్ద, ఆయన గొప్ప కొట్టడానికి బయలుదేరాడు. నేను కాదా గొప్ప అని మనది వస్తుంది ఏది చరిత్ర.
కానీ భగవంతుని గురించి చెప్పుకున్నాం అనుకోండి ఇక పేచీకి తావు లేదు అక్కడ.
అందుకని మనకి ఎవరు నిజమైనటువంటి ప్రియము, ప్రియుడు, ప్రియతముడు భగవంతుడే. వారి వార్తలు వింటే మనకు విసుగు వస్తుందా చెప్పండి?
ఇంకా చెప్పమని అంటూ ఉంటారు కదా. అలాగే జీవులందరూ ప్రియురాళ్ళైతే భగవంతుడు, భగవంతుడే వారికి ప్రియమైన వాడు.
అంటే అక్కడ అర్థమేంటి? పొందదగిన వాడు.
అతని కథలు ఈ ప్రియత్వాన్ని చేకూరుస్తాయి కదా జీవులకి. ఇలా పలికి సుఖయోగీంద్రుల వారు పరిషిన్ మహారాజుతో అంటున్నాడు,
కృష్ణుడు చనిపోయారనుకున్నటువంటి లేగల్ని, గోపకుమారుణ్ణి, అగాసురుడి భార్య నుంచి రక్షించాడని నేను చెప్పాను కదా, వారితో పాటు తాను కూడా ముందుకు సాగిపోయాడు. జరిగిన కథ చెప్తున్నారు విను.
అలా వెళ్ళినటువంటి కృష్ణుడు ఒక కొలను చూశాడు.
మీకు బాగా గుర్తుంచుకోమని ఒక విషయం చెప్పాను భాగవతంలో. ఏం చెప్పాను? సరస్సు వచ్చిందంటే ఒక లీల జరుగుతుంది, నీరు వచ్చిందంటే అక్కడ ఏదో మాయ వస్తుంది. ఎందుకంటే నీరు మాయకు ఉపలక్షణం కదా. అలాగే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు కృష్ణయ్య?
కొలను దగ్గరికి వచ్చాడే.
ఆ కొలను దగ్గరికి రాగానే ఎంతో చాలా లోతుగా ఉండి అందులో పద్మాలు ఎర్ర కరువులు వికసిస్తూ ఉండగా చక్కగా ఆ సరస్సు ఆనందంగా కనబడుతుంది. ఈ కొలను చూచి తామర పూలతో నిండినటువంటి దాని అందానికి సంతోషించిన పరమాత్మ చక్కగా వాళ్లతో అంటున్నాడు, ఎండను మ్రగ్గి తిరి ఆకటంబడి తిరి ఇంకేల విలంబింపగా రెండో బాలకుల చల్దిగుడవం రమ్యస్థలం బిక్కడి రెండం లేగలు నీరు ద్రావి ఇరువంద పచ్చికల్మేయుచుం దండంపై విహరించుచుండగా అమంత ప్రీతిని భక్షించుమే.
మిత్రులారా, ఎండలో మ్రగిపోయారు, ఆకలితో నకనకలాడుతున్నారు కదూ. ఇంకా ఆలస్యం దేనికి? చల్లును తినడానికి అనువైన ప్రదేశం.
నీరు దగ్గర ఉంటే తినడానికి నిధులు ఉండదండి.
ముందు తినడానికి ముందర ఏం చేర్చుకోవాలి? నీరు దగ్గర పెట్టుకోవాలి.
ఆ నీరు దగ్గర లేకపోతే తినే అన్నమే మృత్యువులాగా మారిపోతుంది. కాబట్టి మన అందరికీ యోగ్యమైన ప్రదేశం ఈ నీరు ఉన్నది. ఇక్కడ
మీరు తిన్నంత వరకు తినండి, ఈ కొలంలో నీరు త్రాగండి. మన పచ్చిక పైలు ఇక్కడ కూడా చక్కగా, వాటికి కూడా భోజనం అంటే పచ్చిక మేస్తాయి మన ఆవులు. కాబట్టి మనం హాయిగా చల్లులారగిద్దామా అని
స్వామి చల్లులారగించడానికి బయలుదేరుతున్నాడు. చల్లులు ఆరగించేటప్పుడు బ్రహ్మదేవత జరుగుతోంది. ఆ విషయాన్ని మనం రేపటి రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావతు సహనౌ మునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో మనో వచన.